ప్రియమైన ఆత్మబంధువుల, ఈ రోజున చిక్కడపల్లి భక్తుల యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ త్యాగరాజ గాన సభలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక సభలో ప్రయోజనం ఏమిటంటే, మన స్పిరిచువల్ ప్రాపర్టీని పెంచుకోవటం కోసం. ఒక మెటీరియల్ ప్రాపర్టీ కాకుండా, భౌతికమైన సంపదే కాకుండా, ఆధ్యాత్మిక సంపద కూడా మనకు అవసరం. ఆధ్యాత్మిక సంపద లేని భౌతిక సంపద గతి ఏమవుతుందని స్వామీజీ ఒకసారి ఒక మాటల సందర్భంలో స్వామీజీ చెప్పారు. ఆధ్యాత్మిక సంపదతోటి సంబంధం లేని భౌతిక సంపద పొయ్యిలో పెట్టిన కట్టెలకు ఏ గతి పడుతుందో ఆ గతి పడుతుందని చెప్పారు. పొయ్యిలో పెట్టిన కట్టెలు బూడిదవుతాయి. ఆధ్యాత్మిక సంపద లేని భౌతిక సంపద గతి అలాగే ఉంటుంది. నైతిక స్థాయి పెరగటం కోసం, సమాజం ఉజ్వలమైన భవిష్యత్తులో ప్రవేశించటం కోసం భౌతిక సంపదతో పాటు ఈ ఆధ్యాత్మిక సంపద కూడా అవసరం. సైన్సు బాడీకి కంఫర్ట్ మాత్రమే ఇవ్వగలదు, మైండ్ కంట్రోల్ ఇవ్వలేదు. ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ మైండ్ కంట్రోల్ని ఇస్తుంది, పీస్ని కలగజేస్తుంది, హ్యాపీనెస్ని కలగజేస్తుంది. అంటే ఆధ్యాత్మిక సంపద లేకపోతే వాడు కంప్లీట్ మ్యాన్ అవ్వలేడు, సంపూర్ణ మానవుడు అవ్వలేడు. అంటే మానవతా దృక్పథం పెరగటం కోసం, తాను సుఖంగా జీవిస్తూ ఇతరులు సుఖంగా జీవించడానికి తగిన అవకాశాలు కలగజేయటం కోసం ఆధ్యాత్మిక సంపద అవసరం. అందుచేత మానవుడికి ఈ ఆధ్యాత్మిక సంపద యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. అది లేకపోతే పురోగతి లేదు. స్వతంత్రమైన సుఖాన్ని కానీ, స్వతంత్రమైన శాంతిని కానీ ఆధ్యాత్మిక సంపద లేకపోతే పొందలేడు వాడు. ఇంద్రియ విషయాలకి సంబంధించినటువంటి సుఖం ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, నిర్విషయ సుఖం, విషయాలతోటి సంబంధం లేనటువంటి సుఖం, స్వతంత్రమైనటువంటి హ్యాపీనెస్ ఆధ్యాత్మిక సంపద లేకుండా ఉదయించదు. గాఢ నిద్రలో మనం ఉన్నాం. ఎలా ఉన్నామంటే సుఖంగానే ఉన్నాం, కానీ మనకు ఇరుక లేదు. ఆ గాఢ నిద్రలో ఉన్న సుఖం, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఇరుక, రెండు సైమల్టేనియస్గా కనుక మనం అనుభవానికి వస్తే, మన పెద్దలు దాన్నే నిర్వాణ సుఖమని, మోక్ష సుఖమని, స్వర్గరాజ్యానికి సంబంధించిన సుఖమని మన పెద్దలు చెబుతున్నారు. ఆధునిక భారతదేశంలో అవతరించినటువంటి మహాత్ములు ఇద్దరు, నేకెడ్ స్పిరిచువాలిటీ ఇద్దరుది కూడా. ఒకరు శ్రీ రామకృష్ణ పరమహంస, రెండు శ్రీ రమణ మహర్షి. అయితే రామకృష్ణుడు పైకి భక్తుడిగా కనిపిస్తాడు, లోపల ఉన్నదంతా జ్ఞానమే. రమణ మహర్షి పైకి జ్ఞానిగా కనిపిస్తాడు, లోపల ఉన్నది భక్తి. రమణ మహర్షి గారు భక్తిని జ్ఞాన మాత అని చెప్పారు. మనం భౌతికమైన కార్యక్రమాలు కూడా, డే టు డే లైఫ్లో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు శ్రద్ధగా చేయటానికి కూడా మనకు భక్తి అవసరం. భక్తి అంటే ప్రేమ. అది భక్తి లేకపోతే మన డ్యూటీ కూడా మనం సక్రమంగా చేయలేము. అంటే ఈ లోక జీవితానికి, పరలోక జీవితానికి కూడా మనకి భక్తి అవసరం. ఇహానికి పరానికి కూడా భక్తి అవసరం. భగవంతుడితోటి మనకున్న సంబంధం, మనకున్న అనుబంధాన్నే భక్తి అని మనం అంటాం. ఈ భగవంతుడితోటి మనకు సంబంధాన్ని, మనకు అనుబంధాన్ని పెంచేదే భక్తి. మనకు భక్తి కలగకపోవటానికి, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, మనకి కంట్రోలర్ అనేవాడు ఒకడున్నాడు అనే విషయం మనకు తెలియకపోవటానికి కారణం మన మనస్సులో ఉన్న దోషాలు. మన మనస్సులో ఉన్న దోషాలని మనం తొలగించుకోవటానికి మనం చేస్తున్న ప్రయత్నమే తపస్సు. ఆత్మ సాక్షాత్కారానికి, మనం ఎవరో మనం తెలుసుకోవటానికి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఒకటి మాత్రమే సరిపోదు. డిసిప్లిన్, క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ లేకుండా, మనస్సుని, దేహాన్ని, ఇంద్రియాలని నిగ్రహించుకోకుండా, క్రమశిక్షణ లేకుండా నిష్కామ కర్మ చేయకుండా నిష్కామంగా నిస్వార్థంగా పని చేయకపోతే మనమెవరో మనకు తెలియదు. కేవలము మనం స్వార్థపూరితమైన జీవితం వల్ల మన స్వరూపానికి మనం దూరం అవుతున్నాం. నిస్వార్థంగా జీవించటం వల్ల మనం ఎవరో మనకు తెలుస్తుంది. మనకి సరిపడి మనం పని చేసుకుంటూ ఇతరులకు కొంతవరకు మనం ఉపయోగపడితే మనం చేయగలిగింది. మనం సత్కర్మ కనుక చేస్తుంటే ఆ సత్కర్మ మనకి జ్ఞానం అనే ఫలాన్ని ప్రసాదిస్తుంది. మనం చేస్తున్నటువంటి సత్కర్మే అలా చేయగా చేయగా మనకి ఆ సత్కర్మ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సును పవిత్రం మనం చేసుకోకపోతే హృదయంలో ఈశ్వరుడైన వాడు ఒకడు ఉన్నాడని గుర్తింపు కూడా మనకు కలగదు. అంటే ఫస్ట్ సాధనలో మొదటి భాగం ఏంటంటే ప్యూరిఫికేషన్. అది మనల్ని మనం ప్యూరిఫై కనుక చేసుకోకపోతే మనం ఎవరో మనకు తెలియదు. ఏకాగ్రత, పవిత్రత, వినయం, వినీతత ఇవన్నీ ఆధ్యాత్మిక సంపదకి అవసరమైనటువంటి గుణాలు. ఇవన్నీ కూడా గుణం నిజం కాదు. అంటే ఆధ్యాత్మిక సంపదకి గుణం సహాయపడుతుంది. అంటే మనస్సులోనే గుణాలు ఉన్నాయి కానీ చైతన్యంలో గుణాలు లేవు. అంటే గుణం అనేది పారమార్థిక సత్యం కాదు, అది ఫైనల్ ట్రూత్ కాదు, అది అల్టిమేట్ ట్రూత్ కాదు. గుణం అనేది మంచి గుణాలైనా చెడు గుణాలైనా మనస్సులోనే ఉన్నాయి. మనం చైతన్య స్థాయికి ఎదిగి వెళ్ళినప్పుడు అక్కడ నిర్గుణ స్థితి, అక్కడ మంచి చెడు అనేటువంటి ద్వైతం అక్కడ లేదు. ఈ ద్వైతం ఎంతకి మనస్సుకే పరిమితమైంది. అది అంటే అద్వైత స్థితిలో, అద్వైత అనుభవంలో, అద్వైత ఆనందములో ఆనందానుభవం కలిగినప్పుడు, మనకు ఆత్మానుభవం కలిగినప్పుడు అక్కడ మంచి చెడులకు అతీతంగా ఉంటాం. అక్కడ అంటే ద్వైత బుద్ధికి అతీతంగా ఉంటాం. అంటే చెడుని విడిచిపెట్టమని, మంచిని స్వీకరించమని మనకు భగవంతుడు తరచుగా చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే మనం ఎవరో మనం తెలుసుకోవడానికి మంచి సహకరిస్తుంది. మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనకి మంచి సహకరిస్తుంది. చెడు మన స్వరూపానికి మనల్ని దూరం చేస్తుంది. అందుచేత మంచిని చేయమన్నారు, చెడుని విడిచిపెట్టమన్నారు. అంటే మన సుఖం కోసమే మంచి చేయమన్నారు. అంటే మనకి దుఃఖం వస్తుంది కాబట్టి చెడు చేయొద్దని చెప్పారు. శాస్త్రం అంటే ఒక వెపన్ లాంటిది. అంటే మేస్టారు బెత్తం ఎందుకు ఉపయోగిస్తారు? స్టూడెంట్ బాగా చదవటానికి క్లాసులో టీచర్ బెత్తం ఉపయోగిస్తాడు. భగవంతుడు కూడా శాస్త్రం ఎందుకు చెప్పాడంటే ఒక వెపన్. అంటే వెపన్ అది ఒక ఆయుధం కింద ఉపయోగపడుతుంది మనిషికి. అంటే ఆ శాస్త్రంలో మనం ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేటువంటి విధి నిషేధములు ఇవన్నీ కూడా శాస్త్రంలో వివరంగా చెప్పారు. గురువు అనుగ్రహం కనుక ఉంటే, ఈశ్వరానుగ్రహం ఉంటే, శాస్త్రం యొక్క అనుగ్రహం ఉంటే మనం ఎవరో మనకు తెలుస్తుంది. మన కంట్రోలర్ ఎక్కడో మనకు దూరాన లేడు. మన కంట్రోలర్ మన హృదయంలోనే ఉండి ఆ దేహం యొక్క ప్రారంధాన్ని అనుసరించి ఆ దేహాన్ని నియమిస్తున్నాడు. అంటే మన కంట్రోలర్ ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకోక్కర్లేదు. మన హృదయంలోనే మన కంట్రోలర్ ఉన్నాడు. అయితే మన ఈశ్వరుడు మన హృదయంలో కనుక ఉంటే మనకి ఎందుకు తెలియబట్టం లేదు అని, మనకున్న రాంగ్ థింకింగ్ని, మనకున్న రాంగ్ హ్యాబిట్స్ని, మనకున్న దురాలోచనని, మనకున్నటువంటి దుర్వాసనని, మనకున్నటువంటి బాడీ బౌండ్ అయ్యని, ఈ ఇండివిజువల్ సెల్ఫ్ని కనుక తొలగించి చూస్తే అప్పుడు దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలుస్తుంది. భగవంతుడు ఉన్నాడా లేడా అని కాదు నువ్వు చేయవలసింది. భగవంతుడు అనేవాడు నీకు తెలిసినా నీకు తెలియకపోయినా, నీకు అనుభవం ఉన్నా నీకు అనుభవం లేకపోయినా, అందరి హృదయాల్లో భగవంతుడు తానుగా ప్రకాశిస్తున్నాడు. అయితే నాకున్నటువంటి రాంగ్ థింకింగ్ వల్ల మాత్రమే, అంటే నేను ఏదో ఆలోచించినా నా దేహాన్నే కేంద్రంగా పెట్టుకుని ఆలోచిస్తాను నేను, ఆ ఆలోచనే నన్ను భగవంతుడికి దూరం చేస్తుంది. అందుచేత నేను నాకున్నటువంటి ఈ బాడీ బౌండ్ అయిని కనుక నేను రిమూవ్ చేయగలిగితే, ఈ ఫాల్స్ అయిని కనుక రిమూవ్ చేయగలిగితే, నేను ఈ ఫాల్స్ ఐ మీద బేస్ అయి ఉన్నటువంటి హ్యాబిట్స్, ఆలోచనలు, తలంపులు, ఊహలు ఇవన్నింటినీ కనుక నువ్వు ఎలిమినేట్ చేయగలిగితే, ఆ ఉన్న వస్తువు ఏదో నీకు ఉన్నట్లుగా తానుగా వ్యక్తమవుతుంది. మానవుడు జ్ఞాని కావాలంటే, ఈశ్వరుడు స్వరూపాన్ని పొందాలంటే ఒక దూరశక్తి విడిచిపెడితే చాలు, వాడు ఈశ్వర స్వరూపాన్ని పొందుతాడు. జీవుడు దేవుడు అవుతాడు, నరుడు నారాయణుడు అవుతాడు. కర్తృత్వాన్ని విడిచిపెట్టిన వాడు దేవుడు, కర్తృత్వంతో పనిచేసేవాడు జీవుడు. ఈ దేవుడు మనలోనే ఉన్నాడు, జీవుడు మనలోనే ఉన్నాడు. తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే దుఃఖం. మన హృదయంలో ఉన్న వస్తువును తెలుసుకుంటే మనం సుఖపడతాం, మన హృదయంలో ఉన్న వస్తువును మనం తెలుసుకోలేకపోతే జన్మ జన్మలకి ఏ జన్మలోకి వెళ్ళినా, ఏ లోకంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలో మనం జన్మించినా, మనిషి కూడా ఏ విధంగా అయితే నీడ వస్తుందో వాడిని దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. రామకృష్ణుడిని చెప్పనివ్వండి, గౌతమ బుద్ధుడు చెప్పనివ్వండి, రమణ మహర్షిని చెప్పనివ్వండి, ఆచార్య పురుషులు, అవతార పురుషులు ఎవరు చెప్పినా మానవుని దుఃఖము లేని స్థితికి తీసుకెళ్ళటమే వాళ్ళ పరమ ప్రయోజనం. అంటే వాళ్ళ టీచింగ్కి ఒక కారణం లేదు. అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్నే వాళ్ళు టీచ్ చేస్తారు. కానీ భౌతికమైన కారణాలు వాళ్ళకేమీ లేదు. ఎక్కడ మాటలు లేవో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ ఊహలు లేవో, ఎక్కడ ఆలోచనలు లేవో, ఎక్కడ సంకల్పాలు లేవో, అక్కడ నేను ఉన్నాను. ఒకసారి రంగన్నతో రమణ మహర్షి చెప్పాడు, మరి ఎక్కడ సంకల్పాలు లేవో అక్కడ ఉన్నానని నువ్వు అంటున్నావు, అయితే నువ్వు నాతోటి ఎందుకు మాట్లాడుతున్నావు అని రంగన్ని అడిగాడు భగవాన్ని. అయితే అప్పుడు భగవాన్ చెప్పారు రంగన్న తోటి, అవుట్ ఆఫ్ గ్రేస్, కేవలము కరుణ వాడే మాట్లాడతాను కానీ అంతకంటే పని ఉండి మాట్లాడటం కాదు అన్నాడు. అసలు పని ఉన్నవాడు ఎవడు, జ్ఞాని అవ్వడు. నేను ఏదో అవుట్ ఆఫ్ గ్రేస్ గ్రేస్ కరుణ వల్లే మాట్లాడుతున్నాను కానీ ఇంతకంటే భౌతికమైన ప్రయోజనం ఉండి మాట్లాడటం కాదు. మనం స్వార్థ బుద్ధితోటి పనిచేస్తాం. సర్వసాధారణంగా మనకున్న దురాలోచన అన్నింటికీ కారణం ఏంటంటే స్వార్థం కారణం. అంటే మన ఆలోచన కేవలం దేహానికే పరిమితమై ఉంటుంది. ఇది స్వార్థం వల్లే మనకి ఈ దురాలోచనలన్నీ వస్తాయి. ఈ కుయుక్తులు, కుతంత్రాలు ఇవన్నీ కూడా స్వార్థంలోంచే ఉదయిస్తాయి. ఇవన్నీ కూడా అని చెప్పి మనం ఏ పని చేసినా స్వార్థంతో చేస్తాం. అంటే మనకి మన అస్తిత్వం ఏంటంటే దేహానికే పరిమితం చేసుకుంటున్నాం. మనం అస్తిత్వాన్ని, మన ఎగ్జిస్టెన్స్ని దేహానికే పరిమితం చేసుకుంటున్నాం. ఈ దేహం పుట్టినప్పుడు పుట్టాం అనుకుంటున్నాం, ఈ దేహం పెరిగినప్పుడు పెరుగుతున్నాం అనుకుంటున్నాం, ఈ దేహం మరణించినప్పుడు మరణిస్తున్నాం అనుకుంటున్నాం. ఇక్కడ రమణ మహర్షి ఏమని చెప్పాయంటే, దేహం పుట్టినప్పుడు నువ్వు పుడితే, దేహం మరణించినప్పుడు నువ్వు మరణిస్తావు. దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు కదా, దేహం మరణించినప్పుడు నువ్వు మరణించటానికని. ఇది నువ్వు దేహం పుట్టినప్పుడు పుట్టలేదు, నేను నేను అని నువ్వు అంటున్నావు. ఆ నేను అనేది అది రైట్ అయి కాదు, రాంగ్ అయి, అది ట్రూ అయి కాదు, ఫాల్స్ అయి. ఆ నేను అనే తలంపు నీకు ఎప్పుడైతే పుట్టిందో, ఆ నేను అనే బుద్ధి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు నువ్వు పుట్టావు. కానీ దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. నేను అనే బుద్ధి ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో, అదే హృదయం, అదే అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే నీ కంట్రోల్ ఉన్నాడు, అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. అయితే అది నీ దేహంలో మటుకు భాగం కాదు. ఫిజికల్ హార్ట్ నీ దేహంలో భాగమే, స్పిరిచువల్ హార్ట్ కూడా నీ లోపలే ఉంది, కానీ అది దేహంలో ఒక భాగం కాదు. మన అందరికీ ఏమిటంటే, దేహం చనిపోయిన తర్వాత మనం అందరం ఉండమనే భయం మనకి. దేహం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి మనకి తెలిస్తే మరణం అంటే భయం ఉండదు మనకి. మనం ఉండటం మనకి ఇష్టం, కానీ దేహం మరణించిన తర్వాత మనం ఉండవేమో అని మన ఆలోచన ఉంటాం. అదే ఇక్కడ చెప్పారు రమణ మహర్షి గారు, దేహము లేకపోతే నువ్వు సుఖంగా ఉండవేమో నువ్వు అనుకుంటావు, దేహము లేనప్పుడు నీకు సంతోషం కలగదేమో నువ్వు అనుకుంటావు. నీకు గాఢ నిద్రలో నువ్వు బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్. గాఢ నిద్రలో నీకు దేహం గొడవ లేదు, మనస్సు గొడవ లేదు, ప్రపంచం గొడవ లేదు, దేవుడు గొడవ లేదు. గాడ్లెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, బాడీలెస్, నీకు గాఢ నిద్రలో ఏమీ లేదు అక్కడ. కానీ నువ్వు ఉన్నావు, కానీ ఎలాగ ఉన్నావు, దుఃఖంగా లేవు, సంతోషంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు గాఢ నిద్రలో. అయితే దేహం లేకపోతే మనం సుఖంగా ఉండలేము అని నువ్వు అనుకుంటున్నావు. గాఢ నిద్రలో దేహం లేనప్పుడు కూడా దేహానికి సంబంధించిన స్మృతి, దేహానికి సంబంధించిన తలంపు కూడా లేనప్పుడు కూడా నువ్వు సుఖంగానే ఉన్నావు కానీ అసుఖంగా లేవు, శాంతిగానే ఉన్నావు కానీ అశాంతిగా లేవు. ఈ రోజు పగలకి, రేపు పగలకి, ఈ రాత్రి ఎటువంటిదో, ఈ జన్మకి రాబోయే జన్మకి చావు అటువంటిది. నిద్ర కూడా బుల్లి చావు. ఈ రాత్రి గడిచిన తర్వాత ఈ దేహంలోనే మనం లెగుస్తున్నాం, దేహం మరణిస్తే మరొక దేహంలో లెగుస్తాం అంతేకాని అది కూడా తేడా ఏమీ లేదు. లోపల ఉన్నటువంటి ఆ జీవుడి మటుకి ప్రయాణం చేస్తూ సేమ్ బాడీలో మరుసటి రోజున లెగుస్తున్నాడు వాడు, మరణానంతరం కొత్త దేహంలో వాడు ప్రవేశిస్తాడు. కానీ ఆ జీవుడు అలాగే ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఎంతకాలం అంటే వాడెవడో వాడు తెలుసుకునే వరకు, వాడు భర్త ప్లేసు వాడు చూసుకునే వరకు. తపస్సు అంటే గణపతి శాస్త్రి గారికి భగవాన్ చెప్పిన విషయం ఏమిటంటే, నేను అనే తలంపు ఉంది, నేను అనే తలంపు నీకు ఎక్కడ పుడుతుందో చూడు, నేను అనే తలంపు యొక్క సోర్సు నువ్వు కనుక చూడగలిగితే నీ మనస్సు అక్కడ లయమవుతుంది, ఈ నేననే తలంపు అక్కడ లయమవుతుంది. ఈ నేననే తలంపు తన సోర్సుని అది చూడగానే ఇది అక్కడ లయమవుతుంది. అక్కడ లయమైన వెంటనే నువ్వు ఎవరైతే నారాయణుడు అనుకుంటున్నావో, ఎవరైతే దేవుడు అనుకుంటున్నావో, ఎవరైతే ఆత్మ అనుకుంటున్నావో, ఎవరైతే చైతన్యం అనుకుంటున్నావో, ఏ దేవుడైతే నువ్వు వైకుంఠంలో ఉన్నాడనుకుంటున్నావో, ఆ నారాయణుడే నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. ఇప్పుడు మనకి మనస్సు నేనేగా వ్యక్తమవుతాంది. మనం ఈ మనస్సు యొక్క మూలం కనుక తెలుసుకుంటే, మనోమూలం కనుక తెలుసుకుంటే, అప్పుడు అక్కడ మనోమూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, మనోమూలంలోనే సత్య వస్తువు ఉంది, చావులేని వస్తువు ఒకటి మనోమూలంలోనే ఉంది, ఆ చావులేని వస్తువు అప్పుడు నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు మనస్సు నేనుగా వ్యక్తమవుతుంది. ఈ మనస్సు యొక్క మూలాన్ని తెలుసుకుంటే సత్యం చావులేని వస్తువే నీకు అప్పుడు నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఆ చావులేని వస్తువు ఎప్పుడైతే నీకు నేనుగా వ్యక్తమైందో అప్పుడు గోయింగ్ అక్కర్లేదు, కమింగ్ అక్కర్లేదు, అంటే రాకపోకలతోటి సంబంధం లేదు నీకు. నీ దేహం ఉన్నా ఊడిపోయినా నీ ఎగ్జిస్టెన్స్కి భంగం ఏమి ఉండదు. దేహం ఉండొచ్చు ఊడిపోవచ్చు, కానీ నేను ఉన్నానన్న సంగతి నీకు దేహం పోయిన తర్వాత నీకు తెలుస్తూనే ఉంటుంది. బ్లిస్ కంటిన్యూ అవుతుంది, పీస్ కంటిన్యూ అవుతుంది, లైఫ్ కంటిన్యూ అవుతుంది, ఆనందం కంటిన్యూ అవుతుంది. నీకు దేహం ఉండొచ్చు ఊడిపోవచ్చు, అది ఉందా లేదని కాదు, అది నీకు మామూలుగా దేహం మరణించిన తర్వాత కూడా నీకు లైఫ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, బ్లిస్ కంటిన్యూ అవుతుంది, పీస్ కంటిన్యూ అవుతుంది. అది ఏదో ఒక ఇతర విషయాల మీద ఆధారపడి ఉండక్కర్లేదు, స్వతంత్రంగానే అది పీస్ నీకు తెలుస్తూ ఉంటుంది, తనంతటా తానేగా వ్యక్తం అవుతూ ఉంటుంది. గురువు అవసరం లేదని ఒక సభలో జేకే చెప్పారు. చెబితే ఆ మాట తీసుకొచ్చి రమణ మహర్షి గారి దగ్గర చెప్పారు. ఏమని చెప్పారంటే, జేకే గారు గురువు అవసరం లేదని చెబుతున్నారని. దానికి భగవాన్ ఏం చెప్పారంటే, జేకే గారికి గురువు అవసరం లేకపోవచ్చు, ఇతరులకి ఎవరికి గురువు అవసరం లేదని ఆయనకి ఎలా తెలుసు? జేకే గారికి గురువు అవసరం లేకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఏ జీవుడికి కూడా గురువు అవసరం లేదన్న సంగతి జేకే గారికి ఎలా తెలుసు? అంటే గురువు అవసరమే, గురువు అవసరమే, శాస్త్రం అవసరమే. ఇక్కడ అంటే బయట గురువు మనం ఏం చేస్తాడంటే లోపల గెంటుతాడు. బయట గురువు సహాయం ఏంటంటే, ఏది నిజమో మనకు తెలియకపోయినా మన గురువుకి తెలుసు, ఏది సత్యమో మనకు తెలియకపోయినా, ఏదైతే పరమార్థమో మనకు తెలియకపోయినా మన గురువుకి తెలుసు. అంచేత ఆ పరమార్థాన్ని, ఆ పరమార్థం మనం పొందే వరకు గురువు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. ఈ శరీరం మరణించినప్పుడు మన బంధువులు ఆగిపోతారు, మన స్నేహితులు ఆగిపోతారు, మన పరిసరాలు ఆగిపోతాయి. మన బంధువులు కానీ, మన పరిసరాలు కానీ, మన స్నేహితులు కానీ ఎవరు మనకు కూడా రావు. మన శరీరం మరణించినప్పుడు ఏది రాదు, కానీ గురువు ఒక్కడే వస్తాడు. గురువు మాత్రం మనకు కూడా వస్తూ ఉంటాడు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, పూర్వజన్మల్లో ఏమీ సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదాని. అంటే గురువు జన్మజన్మలకు వస్తాడు. ఎందుకు వస్తాడంటే లోపల గురువు ఏం చేస్తాడంటే మనల్ని మన అంటే బ్రహ్మానుభవం పొందటం కోసం, బ్రాహ్మీ స్థితి పొందటం కోసం మనలో ఏ బలహీనతలు మనకు అడ్డుగా వస్తున్నాయో, ఏ కల్మషం మనలో అడ్డుగా వస్తుందో, ఆ బలహీనతల్ని కిలికి, ఆ కల్మషాన్ని కిలికి, ఆ ఫార్మల్ మ్యాటర్ అంతా బయటికి మన చేత కక్కించి కాల్చి బూడి చేస్తాడు వాడే గురువు. మన హృదయంలో ఉన్న వస్తువును తెలుసుకోవడానికి ఏ హ్యాబిట్స్ మనకు అడ్డు వస్తున్నాయో మన గురువు తెలుస్తూనే ఉంటుంది. ఆ హ్యాబిట్స్ని మనలోంచి తొలగిస్తాడు. అంటే రాంగ్ థింకింగ్ని, రాంగ్ హ్యాబిట్స్ని, బ్యాడ్ హ్యాబిట్స్ని మనలోంచి తొలగిస్తాడు. గురువు అంటే ఆత్మే. అంటే నిజమైన గురువు ఎలా ఉన్నాడంటే మనకు ఆత్మగానే ఉన్నాడు. అందుకే బయట గురువు ఎంతవరకు మన జన్మజన్మలకి మనకు కూడా వస్తూ ఉంటాడు, వచ్చి మన స్వరూపం మనం తెలుసుకునే వరకు మనల్ని వెంటాడుతూ ఉంటాడు, మన బలహీనత బయటికి నెట్టే వరకు మనకు గురువు సహాయం అవసరం. గురువు ఆత్మగానే ఉన్నాడు, కానీ మనకు ఆత్మ మనకి నేనుగా వ్యక్తమయ్యే వరకు గురువు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. అదే రమణ మహర్షి గారు చెప్పింది, గురువు దృష్టిలో పడితే, గురువు అనుగ్రహంలో కనుక పడితే వాడు పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క. పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క ఏ విధంగా అయితే బయటికి రాదు, గురువు అనుగ్రహంలో పడ్డాడు వాడు రక్షింపబడతాడే, కానీ వాడు మోక్షస్థితిని పొందే వరకు గురువు విడిచిపెట్టాడు. వాడు ఏ లోకంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వాడిని వెంటాడి, వాడికి ఆత్మ మోక్షస్థితి కలిగే వరకు వాడిని వెంటాడుతూ ఉంటాడు. అవసరంగా మనం ఏమి చేయాలంటే, ఇతరులు ఎవరైనా మనకు మంచి చేస్తే అది జ్ఞాపకం పెట్టుకోవాలి, చెడు చేస్తే అది మర్చిపోవాలి. అది సాధకుడి లక్షణం. ఇతరులు మనకు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, మంచిని జ్ఞాపకం పెట్టుకోవాలి, చెడుని మర్చిపోవాలి. అలా మర్చిపోతే మన స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది. అంచేత మనల్ని మనం విమర్శించుకోవాలి, ఇతరులను ప్రేమించాలి. మనం ఏం చేస్తామంటే మనల్ని మనం ప్రేమించుకుంటాం, ఇతరులను విమర్శిస్తాం. అది కాదు చేయవలసింది. మనం మనం విమర్శించుకుంటూ ఇతరులను కనుక ప్రేమిస్తుంటే ఆధ్యాత్మికంగా మంచి భవిష్యత్తులోకి వెళతాం, స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది మనకి. స్వామి, మీకు నేను చాలా అపచారం చేశాను, నేను ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను, ఈ మీకు చేసిన నేను అపచారానికి ఈ శరీరం మరణించిన తర్వాత నరకానికి పోతానేమో నాకు భయంగా ఉందని పెరిమాళ్ళు అన్నాడు ఒకసారి. అప్పుడు రమణ మహర్షి గారు అన్నారు, ఓ పెరుమాళ్ళు నువ్వు నరకానికి వెళ్ళినా నిన్ను రక్షించడం కోసం నేను కూడా నీ వెనకాల నరకానికి వస్తానన్నాడు వాడు గురువు అంటే. ఓ పెరుమాళ్ళు ఒక నిజంగా నీ శరీరం మరణించిన తర్వాత నీ జీవుడు నరకానికి వెళ్ళినా నేను కూడా నీ కూడా వస్తాను, నరకానికి నీ కూడా నేను వస్తాను నిన్ను రక్షించడం కోసం. అది గురువు యొక్క అనుబంధం, అది గురువు యొక్క ప్రేమ. అది అందుచేత గురువు యొక్క విశేషం ఏంటంటే భౌతికమైన ప్రేమలో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ చాలా గొప్పది భౌతికమైన ప్రేమలో. కానీ ఆ తల్లి ప్రేమ కంటే మించినది గురువు యొక్క ప్రేమ. తల్లిదండ్రులు ఊరికే బట్టలు ఇస్తారు, అన్నం పెడతారు, కానీ గురువు జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ జ్ఞానం ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తల్లిదండ్రులతో సంబంధం ఆ శరీరంతో తెగిపోతుంది, కానీ గురువు జన్మ జన్మలకి మనకు వస్తూనే ఉంటాడు, మన కూడానే వస్తూనే ఉంటాడు. మన బలహీనతను బయటికి లాగి మన ఆయన మనకు ఆత్మస్వరూపం మనకి తెలియపరిచే వరకు. వాసనలోంచి తలంపు వస్తుంది, తలంపులోంచి పని చేస్తాం. తలంపు లేకుండా ఏ మనిషి పని చేయడు, తలంపును బట్టే పని. తలంపు వచ్చాక పని చేస్తాడు, పని చేస్తే ఫలం వస్తుంది, పని చేస్తే ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని మళ్ళీ ఎంజాయ్ చేస్తాడు వీడు. ఆ ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ వాసన పడుతుంది, వాసనలోంచి తలంపు వస్తుంది, మళ్ళీ తలంపులోంచి పని చేస్తాడు. ఇది కర్మచక్రం అని చెప్పాడు రమణ మహర్షి. ఇది కర్మచక్రం. ఈ కర్మచక్రంలోంచి గురువు యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా, డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా, ఒక మహర్షి కానీ ఒక మహాత్ముడు కానీ ఒక దేవతా పురుషుడు యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఈ కర్మచక్రంలోంచి జీవుడు బయటికి రాలేడు. అంటే మీ సాధన, మీ స్వప్రయత్నం ఒకటి సరిపోదు, మీ తెలివి ఒకటి సరిపోదు. అది మీ తెలివితో పాటు మీ ప్రయత్నంతో పాటు గురువు యొక్క అనుగ్రహం అవసరం, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అవసరం. అది ఈశ్వరానుగ్రహం లేకపోతే మటుకి ఈ కర్మచక్రంలోంచి, ఈ వాసనలోంచి, ఈ టెండెన్సీస్లోంచి మనం విడుదల పొందలేం. మనకి ఏ బలహీనత ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. మనం సాధన చేసి ఆ బలహీనతల్లోంచి కనుక మనం బయటపడితే లోపలన్న వస్తువు తనంతలో తానుగా వ్యక్తం అవుతుంది. అంటే లోపలన్న వస్తువులు చేయటానికి మనకు సూర్యుడు సహాయం కానీ, చంద్రుడు సహాయం కానీ, పంచభూతాల సహాయం కానీ ఏమీ అక్కర్లేదు. అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. ఇప్పుడు డార్క్నెస్ అయితే ఈ లైట్ ఇక్కడ వస్తువు ఇక్కడ ఉన్నా, ఈ డార్క్నెస్లో నాకు ఈ వస్తువు కనపడదు. కానీ లోపల ఉంటుంది బ్రహ్మం అలా కాదు, అది ఉండటం వల్లే అది తెలియబడుతూ ఉంటుంది. కానీ ఎక్స్టర్నల్ లైట్ దానికి సంబంధం లేదు, ఎక్స్టర్నల్ లైట్ దానికి అక్కర్లేదు. ఆచార్యులు వారు ఏమని చెబుతున్నారంటే గురువు సహాయం అవసరం. గురువు అంటే ఆనంద స్వరూపుడు, ఆత్మస్వరూపుడు. అంటే గురువు ఎలా ఉంటాడంటే ఆనందమే స్వరూపంగా ఉంటాడు, జ్ఞానమే స్వరూపంగా ఉంటాడు. అంటే ఈ చూడటం చూడబడనేది మనస్సుకి పరిమితం, లోపల హృదయానికి చూడటం చూడబడటం అనేది ఉండదు. మనస్సుకి చూడటం చూడబడటం, ఈ భేద బుద్ధి, నీవు నేను అనే వేరే బుద్ధి, ఇవన్నీ మనస్సులో ఉంటాయి. కానీ మనస్సే ఖండఖండంగా ఉంటుంది, కానీ హృదయం అఖండంగా ఉంటుంది. అంటే ఈ చూడటం చూడబట్టం అనేది మనస్సుకే పరిమితం. చాలా మంది దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలా అని అంటూ ఉంటారు. అదే రమణ మహర్షి గారు అంటా ఉండేవారు, తల్లి కడుపులోంచి ఈ మనిషి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు చూడటమే అలవాటు, ఇటు ఇంకో పని లేదు, అంచేత దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలని వీడు అనుకుంటున్నాడు. అదే గురువు వేరు, దేవుడు వేరు కాదు. గురువు వేరు, దేవుడు వేరే కాదు. ఆ దేవుడే మనకు గురు రూపంలో వస్తాడు. ఆ దేవుడే గురు రూపంలో వచ్చి ఆయనకు మనకు టీచ్ చేసి, ఆయనకు మనకు బోధించి, అంటే వాళ్ళు బాధ గురువులు కాదు, బోధ గురువులు. వాళ్ళు ఏం మనం బాధ పెట్టరు, బోధించి 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 మనకు బోధించి ఆ స్వరూపం మనకి బ్రెయిన్కి మనకు పట్టించి పట్టించి మన చేత సాధన చేయించి ఆ వస్తువు మనకు తెలిసే వరకు, మనకు చేతికి అందే వరకు మనల్ని విడిచిపెట్టడు, వాడే గురువు. అంటే గురువు ఎవడో నీకు తెలియాలంటే నీ ఇంద్రియాలకు కానీ, నీ మనస్సుకు కానీ, నీ ఇంటలెక్ట్ కానీ గురువు ఎవడో నీకు తెలియదు. గురువు అంటే ఆత్మే. అది నువ్వు ఇంద్రియాలతోటి కానీ, నీ మనస్సుతోటి కానీ, ఇమాజినేషన్ కానీ గురువును పట్టుకోలేవు. వివేకానంద స్వామీజీ ఒక మాట చెప్పేవారు, ఒక జ్ఞానిని అజ్ఞానం అర్థం చేసుకోలేడు. ఇది బాగా వినండి, వివేకానంద స్వామి చెప్పిన మాట ఇది. ఒక జ్ఞానిని అజ్ఞానం అర్థం చేసుకోలేడు. ఒకవేళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ జ్ఞానాన్ని వీడు అర్థం చేసుకోలేడు సరికదా, వీడు అజ్ఞానాన్ని తీసుకెళ్లి జ్ఞానం ఎందు ఆరోపిస్తాడు అని చెప్పాడు ఆయన. అంటే నీ ఇంద్రియాలకి, నీ మనస్సుకి అందేవాడు కాదు గురువు. అంటే గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నువ్వు పొందితే గురువు అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. కానీ వీరికి నీ మైండ్కి ఒక ఆబ్జెక్ట్ కాదు గురువుని తెలుసుకోవటానికి. ఏదైనా ఒక ఈ వస్తువుని పరిశీలించమంటే నేను పరిశీలిస్తాను, కానీ ఈ నేనే ఉన్నో విచారణ చేయమంటే నేను విచారణ చేయను. అసలు మానవ స్వభావంలోనే సబ్జెక్టివ్ థింకింగ్ తక్కువ, ఆబ్జెక్టివ్ థింకింగ్ ఎక్కువ. అందుకే నీకు సబ్జెక్టివ్ థింకింగ్ లేకపోతే నీకు వస్తువు తెలియదు. ఆబ్జెక్టివ్ థింకింగ్ ఎక్కువ ఉన్నవాడు సైంటిస్ట్ అవుతాడు, సబ్జెక్టివ్ థింకింగ్ ఎక్కువ ఉన్నవాడు ఫిలాసఫర్ అవుతాడు. అందుకే నీకు మానవ స్వభావం కేవలం ఆబ్జెక్టివ్ థింకింగ్ వల్ల లోపల నీ లోపల అంటే ట్రూ నేచర్ నీకు తెలియదు. ఒక గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నీ మనస్సుకు కానీ ఇంద్రియాలకు కానీ అందదు. నీ గురువు యొక్క స్థితి నీ మనస్సుకు విషయం కాదు, నీ ఇంద్రియాలకి విషయం కాదు. అది అంటే ఇంద్రియాలతో నువ్వు గ్రహించలేవు, నీ మనస్సుతో నువ్వు గ్రహించలేవు, నీ బుద్ధితో దాన్ని పట్టుకోలేవు. ఎక్కడైతే మనస్సు అణిగిందో, ఎక్కడైతే ఇంద్రియాలు ఉపసంహరించబడ్డాయో, ఎక్కడైతే మనస్సు అణిగిందో ఈ గోళాలు అంటే ఇవరికి చెవులు, ఈ ముక్కు, ఈ నోరు, ఈ ఇంద్రియాలు అంటే ఇవరికి గోళాలు. నిజమైన ఇంద్రియాలన్నీ కూడా మనస్సులో ఉంటాయి. ఆ మనస్సులోని ఇంద్రియాలన్నీ ఉంటాయి. మన శరీరం మరణించేటప్పుడు కూడా ఈ గోళాలన్నీ ఇక్కడ శ్మశానంలో కాలిపోతాయి. మన ముక్కు ఎంత బాగున్నా, మన చెవులు ఎంత బాగున్నా, మన ఫోర్ హెడ్ ఎంత అందంగా ఉన్నా ఇవన్నీ శ్మశానంలో కాలిపోతాయి. మన ఇంద్రియాలు చాలా బాగుండొచ్చు, సెన్సెస్ అన్నీ కూడా ఇవన్నీ శ్మశానంలో కాలిపోయాయి. కానీ ఈ చెవు ద్వారా వినేవాడు, ముక్కు ద్వారా వాసన చూసేవాడు, ఈ కళ్ళ ద్వారా చూసేవాడు, ఆ చోట లోపల ఇంద్రియాలు మనస్సులో ఉంటాయి, అవి సూక్ష్మంగా ఉంటాయి. జీవుడి తనలో ఇముడ్చుకుని ఆ టెండెన్సీ అన్ని కూడా ఇమిడ్చుకుని అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేస్తాడు జీవుడు. శరీరాన్ని విడిచిపెట్టే ముందే ఆ వాసనని తనలోకి లాక్కుని అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేస్తాడు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, మనస్సేమో గార్డు, ప్రాణమేమో డ్రైవర్ అని. ప్రాణమేమో డ్రైవరు, మనస్సేమో గార్డు. అంటే ఆ ప్రాణం పోయేటప్పుడు ఈ గాడ్ అన్నీ కూడా తనలోకి నొల్లుకుంటాడు, టెండెన్సీస్ అన్ని నొల్లుకుంటాడు. అప్పుడు ఇవన్నీ వాసనలన్నీ అంటే ఈ వాసనలన్నీ తనలోకి లాక్కుని ఈ జీవుడు అప్పుడు జెండా ఊపుతాడు. అప్పుడు కానీ ఈ ముక్కులో ఉన్న గాలి బయటకు పోదాలి. అప్పటి వరకు అలాగే ఉంటుంది అన్నది. దేవుణ్ణి మనం తెలుసుకోలేము, ఆయన మనకు తెలియబడాలి. మన శీలాన్ని బట్టి, మన మనస్సు యొక్క సంస్కారాన్ని బట్టి, మనం చేసిన తపస్సును బట్టి, మనకున్నటువంటి నిగ్రహాన్ని బట్టి, మనకున్న కల్చర్ను బట్టి ఆయన మనకు తెలియబడాలి. కానీ కేవలం మనం తెలుసుకోవడానికి మనకంటే చిన్నవాడు ఏం కాదు దేవుడు. మన మనస్సుకి ఏం ఆబ్జెక్ట్ కాదు. అది ఇక్కడ చెప్పేది. రమణ మహర్షి గారి దగ్గరకు వచ్చి నాకు దేవుణ్ణి తెలుసుకోవాలని ఒక భక్తుడు అడిగాడు. దేవుడితోటి పనేముందువయ్యా, దేవుడు నిన్నేమైనా తెలుసుకోమని అడిగాడా అని చెప్పాడు ఆయన. అంటే దేవుడు నన్నేమి తెలుసుకోమని అడగలేదంటే నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఆయన ఏమి నిన్ను అడగలేదు కాదు, నన్ను తెలుసుకోమని, నీకెందుకు పోయా ఆయన తెలుసుకోవటం, ఆయనతోటి నీకు పని ఏమిటి అన్నాడు. మానవుడికి కావలసింది దేవుడు కాదు, మానవుడికి కావలసింది సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి. ఈ సుఖము, శాంతి, ఆనందము దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి నాకు దేవుడు కావాలి, దేవుడు కావాలి అంటున్నాను. కానీ లేకపోతే దేవుడితో నీకు పని ఏంటి? నూటికి నూరు పాళ్ళు సుఖము, శాంతి, ఆనందము నీకు స్వరూపంగా వ్యక్తమైతే దేవుడు నీకు కనిపించినా కనిపించకపోయినా దేవుడితో నీకు పని లేదు. అంటే ఒకసారి రమణ మహర్షి గారిని ఒక చక్కడ ప్రశ్న అడిగారు, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు ఈ ముగ్గురు త్రిమూర్తులు వచ్చి మీకు కనిపిస్తే మీరు ఏమైనా కోరికలు కోరుకుంటారా అని రమణ మహర్షి గారిని రంగన్న అడిగాడు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే కోరుకుంటాను అన్నాడు. ఏమని కోరుకుంటారు అని అడిగాడు. మీరు ఎప్పుడు నాకు కనిపించొద్దని కోరుకుంటాను అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, అంటే ఆత్మ సుఖం, ఆత్మ శాంతి, ఆత్మ జ్ఞానం, ఆత్మానందం, ఆత్మ వైభవం, ఆ ఇమోర్టల్ స్టేట్, ఆ బ్లిస్ కనుక ఆ ప్రవాహంలో, ఆ హృదయంలో ఉన్న సుఖ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం వచ్చి నా సహస్రారాన్ని ముంచేస్తానంటే దేవుడు వచ్చి ఎదురుకుండా కనిపించినా కళ్ళు ఎత్తి చూడాలని అనిపించదు. అది ఆత్మ యొక్క వైభవం. అంటే చూడకూడదని కాదు, ఇష్టం లేక కాదు, ఆ హృదయంలో ఉంటుంది ఆ చావు లేని వస్తువు, మృత్యువు లేని వస్తువు. అందులో ఆ మృత్యువు లేని వస్తువు ఎలా ఉందంటే దుఃఖంగా లేదు, శాంతిగా ఉంది, ఆనందంగా ఉంది, సుఖంగా ఉంది. అది ఒక్కసారి పొంగి నా సహస్రాన్ని, నా శిరస్సును ముంచేస్తే అదే టైంలో వచ్చి నాకు దేవుడు కనిపిస్తే నాకు చూడాలని అనిపించదు. ఇష్టం లేక కాదు, అవసరం లేదు కాబట్టి. అంటే నీవు గురువుని గురించి ఊహించకు. గురువు ఏ స్థితిని పొందాడో, ఏ అంతస్తుని పొందాడో, ఏ స్థితిలో ఉన్నాడో ఊహించడం అని అది అవ్వటానికి ప్రయత్నం చేయి. నువ్వు ఆత్మను గురించి ఊహించకు, చైతన్యాన్ని గురించి ఊహించకు. ఊహించడం మానేసి అది అవ్వటానికి ప్రయత్నం చేయి. దాని అవ్వటానికి నేర్కి ఎఫర్ట్, దాని గురించి ప్రయత్నం చేయి. అంటే నువ్వు ఏ వస్తువుని పొందడం కోసం, ఏ వస్తువుని నువ్వు పొందాలనుకుంటున్నావో దాని గురించి శ్రవణం చేయి, దాని గురించి మననం చేయి, అది అవ్వటానికి ప్రయత్నం చేయి. కానీ అది ఎలా ఉంటుంది, ఆత్మసుఖం ఎలా ఉంటుంది, ఆత్మశాంతి, నువ్వు ఆత్మ అయితే నువ్వు ఆత్మశాంతి ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. కానీ నువ్వు ఆత్మ అవ్వకుండా దాని గురించి ఊహించినంత మాత్రం చేద్దాను సుఖం కానీ దాని శాంతి కానీ నీకు తెలియదు. ఊహించటాలు ఆపు చేయి, నీ ఇమాజినేషన్ ఆపు చేయి, అవ్వటానికి ప్రయత్నం చేయి. చలందర్ ఏం చెప్పారంటే, రమణ మహర్షి ఎవరో నాకు అక్కర్లేదు, ఆయన జ్ఞానం అవ్వచ్చు కాకపోవచ్చు, రమణ మహర్షి ఎవరు నాకు అక్కర్లేదు, ఆయన ఏమిటో నాకు అక్కర్లేదు, ఆయన ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన నుండి నాకు కాంతి శాంతి వస్తున్నాయి, ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా నేను ఏది పొందుతున్నానో అది నాకు కావాలి, కానీ ఆయన దేవుడు అవ్వచ్చు దేవుడు కాకపోవచ్చు అది నాకు ముఖ్యం కాదు, ఆయన ఎవరో నాకు అక్కర్లేదు, ఆయన ఏమిటో నాకు అక్కర్లేదు, ఆయన ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన నుండి నాకు కాంతి వస్తుంది, శాంతి వస్తుంది, సుఖం వస్తుంది, ఆ సుఖం నాకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే నా చెయ్యి ఈ చెయ్యిని ఎలా తాకినప్పుడు ఆ స్పర్శ ఎలా తెలుస్తుందో అంత డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి నాకు శాంతి వస్తుందని తెలుస్తుంది నాకు. ఆ శాంతి నేను అనుభవిస్తున్నప్పుడు ఆయన జ్ఞానం అవ్వచ్చు కాకపోవచ్చు, దేవతా పురుషుడు అవ్వచ్చు కాకపోవచ్చు, ఆయన అవతార పురుషుడు అవ్వచ్చు కాకపోవచ్చు, అదంతా నాకు అనవసరం. సూర్యుడు ఉన్నాడు, ఆయన రాజులా బ్రాహ్మిణ్సా లేకపోతే హిందువులా క్రిస్టియన్సా మహమ్మదీయుడా మనకు అనవసరం. సూర్యుడు మనకు వెలుతురిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాం, ఆయన ఏ క్యాస్ట్ ఏ రిలీజియన్ అనేది మనకు సంబంధం లేదు. అంటే సూర్యుడు ఇచ్చే వెలుతురు మనం ఎంజాయ్ చేయటం మానేసి ఆయన ఏ క్యాస్ట్ ఏ రిలీజియన్ అని మనం ఆలోచించాం, కానీ డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి సూర్యుడి దగ్గర నుంచి మనం ఏం పొందుతున్నాం మనకు అది కావాలి. ఆ బయట సూర్యుడు మనకు ఊరికే భౌతికమైనటువంటి వెలుతురుని మనకి ఇస్తున్నాడు. ఈ లోపల ఒక సూర్యుడు ఉన్నాడు, ఆ జ్ఞాన సూర్యుడు ఉన్నాడు, ఆడే గురువు మనకి. ఈ భౌతికమైన సూర్యుడు బాహ్యంగా ఉన్న చీకటిని పోగొట్టగలడు. గురువు నిజమైన గురువు ఎక్కడున్నా అంటే మనకు లోపల ఉన్నాడు, మన గురువు బయట ఉన్నాడు లోపల ఉన్నాడు, బయట గురువు టీచ్ చేస్తాడు, ఆ గురువు లోపల కూడా ఉన్నాడు, వాడేం చేస్తాడు లోపల ఉన్న చీకటిని పోగొట్టి వస్తువు మనకి ఇరుకపరుస్తాడు. ఇంకా బాగా గ్రహించండి, ఇవి ఈ పుస్తకం ఇక్కడ ఉంది, ఈ పుస్తకం ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ చీకటిగా ఉంటే ఈ పుస్తకం నాకు కనపడదు. అదేవిధంగా నా హృదయంలో సద్వస్తువు ఉన్నప్పటికీ సత్య వస్తువు ఉన్నప్పటికీ ఆ నేకెడ్ ట్రూత్ తోటి నా హృదయంలో ఉన్నప్పటికీ ఆ లోపల కనుక డార్క్నెస్ ఉంటే అది నాకు తెలియదు. లోపల నా వస్తువుని తెలిసి కూడా నాకు వెలుగు ప్రసరింపజేస్తాడు వాడే గురువు చేసే పని. ఆ వస్తువును డిస్కవర్ చేయడు, ఏమి ఇందులో కనిపెట్టి పని ఏమి లేదు, ఆ వస్తువులు లోపల నా వస్తువుని మనకు తెలుసుకోవడానికి తగినటువంటి వెలుతురుని నాకు ముందు ప్రసరింపజేస్తాడు లోపలన గురువు. అంటే బయటను సూర్యుడు బయటన్న వస్తువులు మనకు తెలియటం కోసం ఏ విధంగా అయితే వెలుతురు ప్రసరింపజేస్తున్నాడో అదే లోపలన్న గురువు ఏం చేస్తున్నాడు, లోపలన్న వస్తువును మనకు తెలియబట్టడం కోసం అవసరమైన లైట్ని మనకు వెదజల్లుతాడు వాడే గురువు. బయటన్న గురువు మన మనసును లోపలకు తోలికెడతాడు, లోపలన్న గురువు ఈ మనసును లోపల గుంజేసి ఈ మనసును చింపేసి వాడి స్వరూపాన్ని మనకి ఇస్తాడు, వాడు నిజమైన గురువు. శాస్త్రాల్లో ఏ వస్తువునైతే తెలుసుకోమని మనం చెబుతున్నాయో శాస్త్రం, ఏ వస్తువునైతే తెలుసుకోమని మనం ప్రతిపాదిస్తుందో శాస్త్రం, ఆ వస్తువే గురువు అయి ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. శాస్త్రం ఏ వస్తువుని తెలుసుకోమని మనల్ని తరుముతుందో మనకు టీచ్ చేస్తుందో, ఏ బ్రహ్మము గురించి శాస్త్రం మనకు చెబుతుందో, ఏ సత్పదార్థం గురించి మనకు శాస్త్రం చెబుతుందో, ఆ సత్పదార్థమే మన కోసం కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది అదే గురువు. అంటే గురువు అనుగ్రహం అవసరం, గురువు అనుగ్రహం లేకుండా మన స్వరూపం మనం తెలుసుకోలేం. ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, ఈ ప్రపంచంలో ఎవరికి జ్ఞానం అక్కర్లేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాట, ఈ ప్రపంచంలో ఎవరికి జ్ఞానం అక్కర్లేదు. ఎందుచేతంటే వాళ్ళ జ్ఞానం వల్ల విలువ మానవుడికి తెలియటం లేదు. ఈ ప్రపంచంలో జనరల్గా మానవుడు జ్ఞానాన్ని కోరుకోడు, భోగాన్ని కోరుకుంటాడు ఎక్కువ, జ్ఞానాన్ని కోరుకోడు. ఎందుకు కోరుకోడు అని ఎవరిని విమర్శించలేదు ఐన్స్టీన్ మ్యాథమెటిషియన్. ఆయన ఎందుకనంటే జ్ఞానం యొక్క విలువ మానవుడికి తెలియటం లేదు, అంచేది దాన్ని కోరుకోవటం లేదు. బంగారం విలువ మనకు తెలుస్తుంది కాబట్టి బంగారాన్ని సంపాదించాలనిపిస్తుంది, అధికారం విలువ మనకు తెలుస్తుంది కాబట్టి అధికారాన్ని సముపార్జించాలనిపిస్తుంది. అలాగే నీకు జ్ఞానం కనుక విలువ కనుక తెలిస్తే జ్ఞానం సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా ఉండలేవు. జ్ఞానం యొక్క విలువ నువ్వు టీచర్ ఏమి చేస్తాడంటే జ్ఞానం యొక్క విలువ నీకు చెప్తాడు. ఆ జ్ఞానం యొక్క విలువ దాని అంతస్తు ఆ జ్ఞానం తెలుసుకోవటం నీకు వచ్చే సుఖం అవన్నీ జ్ఞానం గురించి నీకు వివరంగా చెబుతాడు. ఆ జ్ఞానం గురించి చెబితే అప్పుడు జ్ఞానాన్ని సంపాదించాలనే బుద్ధి నీకు కలుగుతుంది. అంటే పరమేశ్వరుడు కూడా గీతలో ఏమైనా చెప్పాడంటే, సామాన్య మానవుడికి ఉండే పాడి బుద్ధి వల్ల నేను తెలియబడ్డం, నా గురించి పని చేస్తుంటే సమాజ క్షేమం కోసం నన్ను అంతా సమాజంలో అంతా నన్ను నన్నే చూస్తూ భేదబుద్ధి లేకుండా సమాజ క్షేమం కోసం లోక సంగ్రహం కోసం ఎవడైతే పని చేస్తున్నాడో, నిష్కామంగా ఎవడైతే పని చేస్తున్నాడో, రిటర్న్ ఆశించకుండా ఎవడైతే పని చేస్తున్నాడో, పని పని కోసమే ఎవడైతే చేస్తున్నాడో, వాడిని అనుగ్రహించి వాడికి ఎటువంటి బుద్ధిని ప్రసాదిస్తే నేను తెలియబడతాను, అటువంటి బుద్ధిని వాడికి నేను ప్రసాదిస్తానని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. మన అహంకారానికి ఇష్టమైన పనులు కాదు మనం చేయవలసింది, మన అజ్ఞానానికి ఇష్టమైన పనులు కాదు మనం చేయవలసింది. భగవంతుడు ఏ పని అయితే చేయమని చెప్పాడో ఆ పనిని హృదయపూర్వకంగా డివోటెడ్గా కనుక మనం పని చేస్తే ఆయన అనుగ్రహాన్ని మనం పాత్రలు అవుతాం. చేతిలో ధనం ఉంటే బజార్లో వస్తువు కొనుక్కోవటం ఎంత తేలిక, దైవానుగ్రహానికి మనం పాత్రులు అయితే మోక్ష స్థితిని శాంతి స్థితిని పొందడం కూడా అంతే తేలిక. ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కానీ మీ మణిని చూసి కానీ భగవంతుడు మోసపోవడం, ధనం వల్ల భోగం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అది ధనం పెట్టి మోక్షాన్ని కొనుక్కుందాం అని ఎవరు ఆశించవద్దు. భగవంతుడు ఏ అవకాశాలు అయితే ఇచ్చాడో ఆ అవకాశాలను మీరు సద్వినియోగం కనుక చేస్తే మీకు సఫలతను కలగజేస్తాడు భగవంతుడు, సద్బుద్ధిని కలగజేస్తాడు. అప్పుడు జ్ఞానం కలుగుతుంది, ఆ జ్ఞానం ద్వారా మీకు మోక్షం కలుగుతుంది. కామం ఒక ఎమోషన్, కోపం ఒక ఎమోషన్, తర్వాత అసూయ కూడా ఒక ఎమోషన్, నీవు నేను అనే భేద బుద్ధి కూడా ఒక ఎమోషన్. ఈ ఎమోషన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ నార్మల్ లైఫ్కి మనం దూరం అవుతూ ఉంటాం. ఎప్పుడు కూడా మనం నార్మల్గానే ఉండాలి. మనకు భక్తి ఉందని, జ్ఞానం ఉందని ఇతరులకు తెలియాలని మనం అనుకోకూడదు. ఇతరులకు మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని కోసమే చేయాలి, కానీ టామ్ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం చేయకూడదు. అడ్వర్టైజ్మెంట్ కోసం చేస్తే గౌరవం, సమాజంలో గౌరవం రావచ్చు కానీ జ్ఞానం రాదు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని మనం చేస్తున్నట్టు ఈశ్వరుడు చూస్తున్నాడు. కానీ మనం చేస్తున్న మంచి పని ఇతరులకి తెలియాలని మనం అనుకుంటే దానివల్ల జ్ఞానం రాదు, అజ్ఞానం పెరుగుతుంది, అహంభావం పెరుగుతుంది, పొగరమొత్తనం పెరుగుతుంది, మరణించిన తర్వాత చీకటి లోకాలకు వెళతాం. స్వామీజీ చెప్పారు ఈ మాట, ఇతరులకు నువ్వు ఏదైనా సహాయం చేస్తున్నావు అనుకో, మనం నాకు ఈ అవకాశం ఇచ్చారు చేయటానికి అని అనుకో, అంతేకాని వాళ్ళని ఏదో ఉద్ధరించేస్తున్నానని నువ్వు అలా అనుకో, దానివల్ల నీకు పొగరమొత్తనం పెరుగుతుంది, ఇగ్నోరెన్స్ పెరిగిపోతున్నాడు, అజ్ఞానం పెరుగుతుంది అని చెప్పాడు. దానికి భగవంతుడు మీకు ఏ అవకాశాలు అయితే ఇచ్చాడో ఆ అవకాశాలను మీరు సమాజానికి కనుక ఉపయోగిస్తే నెక్స్ట్ బర్త్ హయ్యర్ బర్త్ ఇస్తాడు మీకు. ఇస్తాడు నెక్స్ట్ బర్త్ హయ్యర్ బర్త్ ఇవ్వటమే కాకుండా ఆయన స్వరూపాన్ని కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. అంటే భగవంతుడు మీకు మానవ శరీరం ఇచ్చాడు, అన్ని కంఫర్ట్స్ ఇచ్చాడు, మీకు మామూలుగా ఎన్నో ప్రయోజనాలు చూపిస్తాడు, ఎన్నో కంఫర్ట్స్ ఇచ్చి మీకు ఎన్నో మీకు జ్ఞాన సముపార్జనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోవాలి. తెలుగు తక్కువ వాడికి అవకాశం వస్తుంది, తెలివైన వాడికి కూడా అవకాశం వస్తుంది. కానీ తెలివైన వాడు వచ్చిన అవకాశాన్ని పట్టుకుంటాడు, తెలుగు తక్కువ వాడు అవకాశాన్ని వదిలేస్తాడు. అంటే మానవ శరీరం ఇప్పుడు మనకు వచ్చింది, వెహికల్ వచ్చింది, ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంటే రేపు అంటే ఏం లాభం లేదు, ఏ రోజు పని ఆ రోజే మనం చేసుకోవాలి. రేపుకు రూపు లేదు, వచ్చి జన్మలో చేసుకుందాం రేపు చేసుకో, అదొక మాయ. ఆ వర్తమాన కాలంలో మనం జాగ్రత్తగా పని చేసుకుంటే భవిష్యత్ కాలం దాని అంతటి జాగ్రత్త పడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే చేతిలో ఉన్న వర్తమాన కాలాన్ని వదిలేస్తారు, భవిష్యత్ కాలంలో గాలిలో నేళ్ళ కడుతూ ఉంటారు, చివరికి ఈ మొత్తం జారిపోతుంది, ఈ కాలం జారిపోతుంది, ఆ కాలం జారిపోతుంది. ఉన్న కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. భగవంతుడు కూడా చెప్పాడు, నేను కాలరూపంలో ఉన్నానని. అంటే కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే ఈశ్వరుడు మనకు తెలియబడతాడు, నీకు హ్యూమన్ బాడీ వచ్చింది, మానవ శరీరం వచ్చింది, నీకు అనేక మంది టీచర్స్ ఉన్నారు, అనేక మంది అవతార పురుషులు ఉన్నారు, అనేక మంది స్వామీజీస్ ఉన్నారు మనకి గైడెన్స్ ఇవ్వటం కోసం. ఈ అవకాశాలను ఉపయోగించుకో. ఈ శరీరం ఎప్పుడు ఏదో రోజున జారిపోతుంది. అంటే మనకు మరణం, మనం నిద్రపోతున్నప్పుడు మన కూడాన ఉంటుంది, నడుస్తున్నప్పుడు కూడాన ఉంటుంది. చావుకి సెలవులు లేవు. ఆదివారం అనేది, సోమవారం అనేది, దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ చావుకి లేవు. హాలిడేస్ కదా, ఇప్పుడు ఆగమంటే ఆగదు చావు. అయితే దానికి సెలవులు లేవు, చావుకి సెలవులు లేవు. ఏ రోజున చావు వస్తుందో మనం చెప్పలేము. రైలు రాకముందే మన లగేజ్ సర్దుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ రైడ్ వచ్చిన తర్వాత నేను సర్దుకుంటాను, ఒక గంట ఆపు చేయము, గార్డు చెబితే ఆడ ఆపు చేయడు. అంటే మనకు డెత్ వచ్చేటప్పటికే మనం అన్ని రెడీగా ఉండాలి, రెడీ పెట్టుకుని అన్ని రెడీ చేసుకుని మనం చేయవలసిన పనులు పూర్తి చేసుకుని, మనం చేయవలసిన సాధన పూర్తి చేసుకుని, అవన్నీ మనం రెడీగా ఉండాలి. కానీ డెత్ వచ్చిన తర్వాత ఒక గంట ఆపు, ఒక రోజు ఆపు, నా పని పూర్తి చేసుకొస్తానంటే డెత్ ఆగదు. అంటే మనం ముందే జాగ్రత్త పడాలి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ శరీరం వచ్చింది, ఈ శరీరాన్ని ఉపయోగించుకుని దాని జ్ఞాన సముపార్జన చేసుకోవడానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకో. బాడీ నీకు వచ్చింది, నువ్వు గురువులను ఆశ్రయించు, పెద్దలను ఆశ్రయించు, మహర్షులను ఆశ్రయించు, ఆశ్రయించు నువ్వు జ్ఞానాన్ని సముపార్జించుకో, శాస్త్రాన్ని ఆశ్రయించు అని ఇక్కడ ఆచార్యులు వారు చెబుతున్నారు. కొంతమందికి శారీరక ఆరోగ్యం ఉంటుంది, మానసిక ఆరోగ్యం ఉంటుంది. భగవంతుడి ఆరోగ్యాన్ని మీకు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చినంత మీరు దుర్వినియోగం చేసుకోవద్దు. మీ ఆరోగ్యాన్ని సహకారంగా తీసుకుని, మీ మెంటల్ హెల్త్నే, మీ ఫిజికల్ హెల్త్ కనుక మీకుంటే వాటిని సహకారంగా తీసుకుని మీ జ్ఞాన సముపార్జనకి ప్రయత్నం చేయండి. మనం గురువును ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయిస్తేనే కానీ మనకి జ్ఞానం కలగదు. గురువు ముఖత విన్నప్పుడే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. నీకు అన్నీ ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక జీవితం జీవించాలి, ఈ స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయాలి అనేటువంటి గుణం, అనేటువంటి ఆ డిజైర్ మీకు రాకపోవచ్చు. ఆ డిజైర్ మీకు రాకపోవచ్చు, అది ముఖ్యం. టు నో, ఈ మోక్షం సంపాదించడం కోసం మీకు రూపాయలు ఏమి మీరు పెట్టుబడి పెట్టక్కర్లేదు. మీరు ఏదైనా వ్యాపారం చేసుకుంటే మీరు ధనం పెట్టుబడి పెట్టాలి, కానీ మోక్ష సంపార్జనకి మీరేం పెట్టుబడి పెట్టక్కర్లేదు. మీ వెల్పతోడు సంబంధం లేదు. మీరు తెలుసుకోవాలనే కాంక్ష, టు నో, ఆ తెలుసుకోవాలనే కాంక్ష కనుక మీ హృదయం యొక్క లోయల్లోంచి, మీ హృదయం యొక్క లోతుల్లోంచి ఆ లో తెలుసుకోవాలనే భగవదానుభవం పొందాలి, ఆ జ్ఞాన సంపార్జన చేయాలని తెలుసుకోవాలన్న కాంక్ష కనుక వస్తే అదే పెట్టుబడి. ఆ తెలుసుకోవాలనే కాంక్ష వస్తే మీకు తెలియబడుతుంది ఏదో ఒక రోజుని. మీ డిజైర్ ఏదో రోజున ఫుల్ఫిల్ అవుతుంది మీకు తెలుసుకోవాలన్న కాంక్ష కనుక వస్తే భగవంతుడు ఏదో రకంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాడు. అది మీకు తపన ఉండాలి, ఆ డిజైర్ ఉండాలి. డిజైర్ ఎలాగ ఉండాలి, ఆ మోక్షకాంక్ష ఎలాగ ఉండాలంటే గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పాడు. దానికి ఒక ఇటుక మీద కూర్చున్నాడు అట్లా మామూలుగా, అది ఇంక అంటించలేదు, ఇటుక అని అంటించలేదు, ఇక ఇటుకుడి పేరు చూంచారు ఇంక అంటించలేదు దాన్ని. ఆ ఇటుక మీద కూర్చున్నారట, ఇటుక మీద అతను కూర్చుండగా మరుసటి రోజున ఇటుక యజమాని వచ్చి నిప్పు అంటించాడట వాడు. ఆ నిప్పు అంటించిన వెంటనే వాడు ఏం చేస్తాడు, ఇటుక నుంచి బయటకు వచ్చేస్తాడు కానీ ఇంక రేపు వస్తాను ఎల్లుండి వస్తాను ఇంకో నాలుగు రోజులు ఉన్నాక ఇటుకలోంచి బయటకు వస్తాను అనుకోడు వాడు. అంటే ఆ ఇటుకకు నిప్పు పెట్టాక ఇటుక మీద కూర్చున్నాడు వెంటనే బయటకు రావాలని ఎలా అనుకుంటాడో. అంత తపన కనుక నీకుంటే నీకు మోక్షం ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే ఈ లోకంలో ఉండగానే ఈ బాడీలో ఉండగానే నీకు అంత ఇంటెన్స్ డిజైర్ కనుక ఉంటే నీకు వస్తువు తెలుస్తుంది. కొంతమంది కొంత సొంతంగా ఆలోచిస్తారు ఏదైనా సబ్జెక్ట్ విన్నప్పుడు, ఆ వీక్ మైండ్ ఉన్నవాడు ఆలోచించలేరు. వీక్ మైండ్ ఎవడే చెప్తే అదే నిజం అనుకుంటాడు. వీక్ మైండ్ ఉన్న స్ట్రాంగ్ మైండ్ ఉన్నవాడు మట్టికి సొంతంగా ఆలోచించుకోగలుగుతాడు, ఇందులో ఫ్యాక్ట్ ఎంతవరకు ఉంది అని ఉందా లేదా ఈ సబ్జెక్ట్లో ఆలోచిస్తూ ఉంటాడు. ఒక వీక్ మైండ్ తొందరగా మనం డిసీవ్ చేయగలం కానీ ఒక స్ట్రాంగ్ మైండ్ ఒక హెల్దీ మైండ్ మనం తొందరగా డిసీవ్ చేయలేము. అని స్ట్రాంగ్ మైండ్ అవసరం. అని ఇప్పుడు ఆచార్య వారు ఏం చెబుతున్నారంటే భగవంతుడు నీకు స్ట్రాంగ్ బాడీ ఇచ్చాడు, స్ట్రాంగ్ మైండ్ ఇచ్చాడు, మంచి హెల్దీ మైండ్ ఇచ్చాడు, ఈయన అవకాశాలు ఇచ్చినప్పటికీ నీకు వెల్త్ ఇచ్చాడు, హెల్త్ ఇచ్చాడు. అంటే ఈయన అవకాశాలు భగవంతుడికి ఇచ్చినప్పటికీ నీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలి, ఆ ఆధ్యాత్మిక స్థాయిని పెంచుకోవాలి, ఆ స్పిరిచువల్ స్టేటస్ని పెంచుకోవాలి. ఈ జన్మ ఎందుకు వచ్చిందో, మనం ఏ పని మీద వచ్చామో ఈ భూమి మీదకి ఆ పని మనం పూర్తి చేసుకుని బయటకు పోవాలి అనేటువంటి ఆ కాంక్ష కూడా నీకు కలగాలి. కలగకపోతే ఆ స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయాలనే డిజైర్ కనుక నీకు అరేజ్ కాకపోతే నీకు భౌతిక సంపదలు ఏమున్నా ప్రయోజనం లేదు. స్వామిజీ చెప్పినట్టు నిప్పులో పెట్టిన కట్టెలు లాంటివి. అసలు ఆ స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయాలని నీకు బుద్ధి కలిగినప్పటికీ నువ్వు శాస్త్రాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. సర్వసాధారణంగా చాలా మంది శాస్త్రాలను తగ్గుతూ వాళ్ళు బుర్రలో ఏ ఉందో అదే శాస్త్రంలో కనిపిస్తూ ఉంటుంది, కానీ శాస్త్రంలో ఉందో వాడు బుర్రలో పట్టించుకోవాలని చాలా మంది చూడరు. వాళ్ళకి ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలే శాస్త్రంలో చూస్తూ ఉంటారు. కానీ వీడి గుణాలను పక్కన పెట్టి, వీడి వాసనలో పక్కన పెట్టి, వీడి పాడు బుద్ధిని పక్కన పెట్టి ఆ శాస్త్రం ఏమి చెబుతుంది శాస్త్రంలోని ఎస్సెన్స్ను తీసుకోవడానికి ప్రయత్నం చేయడు. వీళ్ళలో ఉన్నదే అందులో చూస్తూ ఉంటాడు. శాస్త్రంలో వీడికి అనుకూలమైన పాయింట్లు ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటాడు. అంతేగాని వీడి గొడవ బయట పెట్టి ఆ శాస్త్రం యొక్క ప్రయోజనం ఏంటి, ఆ శాస్త్రం యొక్క తాత్పర్యం ఏంటి, ఏ వస్తువుని మనం అందుకోమని శాస్త్రం చెబుతుంది, ఏ వస్తువుని మనం తెలుసుకుంటే మనకి స్వేచ్ఛ కలుగుతుంది, స్వాతంత్రం కలుగుతుంది, సుఖం కలుగుతుంది, ఆ వస్తువుని ఏ ఎలా ప్రతిపాదిస్తుంది, ఆ శబ్దం విన్నప్పుడు ఆ శబ్దం ఏ విషయం ప్రతిపాదిస్తుంది అని ఆ ప్రతిపాదించే వస్తువును పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. భగవద్గీత 700 శ్లోకాలు, అది వేదాల సారమన్నారు, ఉపనిషత్తుల సారమన్నారు, యోగ సారమన్నారు, సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క ముఖంలో నుంచి వచ్చిందన్నారు భగవద్గీతని. అందులో 2 ముక్కల కింద చెప్పుకోవాలంటే భగవద్గీత యొక్క సారం 2 ముక్కల కింద చెప్పు. ఓ అర్జున, నీ శరీరం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో, ఆ శరీరం ద్వారా జరిగే పని నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా ఆ పని జరుగుతూ ఉంటుంది. ఈ బాడీ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో, మరి ఈ బాడీ శ్మశానానికి వెళ్ళే వరకు ఆ బాడీ ద్వారా ఏ పని అయితే జరగవలసి ఉందో ఆ పని ఆ బాడీ ద్వారా జరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు చేసే పని అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి, అహేతవుగా చేయకు, హేతవుగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. నువ్వు చేసే పని అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. నీకు తప్పనిసరిగా జ్ఞానం సంపాదించడానికి నీ మైండ్ ప్రిపేర్ అవుతుందని చెప్పాడు కృష్ణుడు అర్జునుడితో. సర్వసాధారణంగా మన జీవితం ఏంటంటే ఏదైనా మంచి పని చేసామంటే అది మర్చిపో అర్థమాన అలా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాం. ఆ మంచి పని చేసాం అలా దానివల్ల కర్తృత్వం పెరుగుతూ ఉంటుంది, అహంకారం పెరుగుతూ ఉంటుంది. నేను ఆ పని చేశానండి, ఇక్కడ ఈ పని చేశానండి, అక్కడ కాలువ తప్పించానండి, ఇక్కడ చెరువు తప్పించానండి అని ఇలా చెబుతూ ఉంటారు. ఇలాగ ఒకసారి రామకృష్ణుడి దగ్గరకు ముసలం వచ్చింది. ముసలం వచ్చి ఏమని చెప్పిందంటే ఆవిడ అక్కడ గంగానదిలో ఒక రేవు తప్పించారని చెప్పింది రామకృష్ణుడి దగ్గర. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే నాకు చాలా పుణ్యం వస్తుందని అది చెప్పింది. గంగానదిలో అంటే కాశీలో గంగానదిలో రేగు తప్పించానని అని చెప్పింది. చాలా సంతోషిస్తాం. అమ్మ రామకృష్ణుడు ఏం చేశాడంటే ఆవిడ మనస్సులో ఉన్న వీక్నెస్ బయటికి రప్పించడం కోసం, అమ్మ ఎంత గొప్ప పని చేశావమ్మా, చాలా మంచి పని చేసావు, పైగా కాశీక్షేత్రం, గంగానది, ఆ గంగానదిలో మరి పైగా రేవు కట్టించేసావు నువ్వు, అమ్మా ఎంత గొప్ప పని చేసావు. నేను కట్టించాను రేవు, నేను కట్టించాను, నేను కట్టించాను. ఆ నేను నువ్వు మర్చిపోవటం లేదు, మరి రేవు కట్టించిన తర్వాత అందులో కొంత జారి కింద పడుతూ ఉంటారు, ఆవిడ దెబ్బలు తగులుతుంటే ఆ పాపం కూడా నువ్వు అనుభవించన్నాడు రామకృష్ణుడు. రేవు కట్టించిన పుణ్యం నీకు ఎలాగొస్తుంది, కానీ నేను కట్టించాను నేను కట్టించాను నేను కట్టించాను ఆ తలంపు నీకు పోవటం లేదు. అయితే భగవంతుడు ఏం చేస్తాడంటే నీకు రేవు కట్టించిన పుణ్యం ఇస్తాడు, అక్కడ ఎవడైనా జారి పెడితే ఆ పాపం కూడా నీకు అప్పు చెబుతాడు అని చెప్పాడు రామకృష్ణుడు. అయితే డ్యూయల్షిప్ ఉందని చెప్పు, నేను చేశాను నేను చేశాను అన్నప్పుడు నువ్వు రెట్టింపుకు రెట్టింపు వడ్డీతో సహా నువ్వు అనుభవించాలి. నువ్వు మంచి చేస్తే మంచి అనిపించాలి, చెడు చేస్తే చెడు అనిపించాలి. ఆ నేను ఉన్నప్పుడు, ఆ నేను అనే తలంపు, ఆ మూల తలంపు ఉన్నప్పుడు, ఆ మూల తలంపు మీరు చుట్టూరు తిరగకుండా, మూల తలంపు చుట్టూరు తిరగకుండా, మూల తలంపు యొక్క మూలంలోకి మీరు వెళ్ళిపోతే ఈశ్వరుడే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఇండివిజువల్ సెల్ఫ్ నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు సుప్రీం సెల్ఫ్ను పొందలేవు. ఈ చిన్న నేనుని, ఈ బుల్లి నేనుని కనుక నువ్వు త్యాగం చేయలేకపోతే ఆ పెద్ద నేను నీకు దొరకదు. ఈ త్యాగి కాని వాడికి జ్ఞానం రాదని రామకృష్ణుడు చెప్పాడు. ఎవడైతే తన అజ్ఞానాన్ని, ఎవడైతే ఈ చిన్న నేనని, ఈ బుల్లి నేనని, ఈ పొట్టి నేనని ఎవడైతే త్యాగం చేయలేడో వాడికి జ్ఞానం కూడా కలగదు. ఒక నీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలనేటువంటి ఆకాంక్ష నీకు ఉన్నప్పటికీ శాస్త్రానికి ప్రాపర్గా నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు సటిల్ ఇంటలెక్ట్ అవసరం. నువ్వు సూక్ష్మ విషయాలు తెలియాలంటే సూక్ష్మ బుద్ధి నీకు కావాలి. స్థూల బుద్ధికి సూక్ష్మ విషయాలు తెలియదు. అయితే నీ బుద్ధి సూక్ష్మం అవ్వాలి, నీ బుద్ధి సున్నితం అవ్వాలి, నీ బుద్ధి సంస్కరింపబడాలి. అయితే నీకు ఆ సంస్కరింపబడాలంటే గురువు యొక్క సహాయం అవసరం, శాస్త్రం యొక్క అనుగ్రహం అవసరం. ఈవేళ త్యాగరాజు ఒక మాట చెప్పాడు, త్యాగరాజును చూస్తుంటే ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఆ జన్మ దుర్విషయ రహితనకు, ఆ జన్మ దుర్విషయ రహితనకు రామ శ్రీరామ జపమేళ తపమేళ ధ్యానమేళ. అంటే అసలు పుట్టికి తోటే దుర్విషయాలు ఎలా ఉంటాయో తెలియని వాడికి, దురలవాట్లు ఎలా ఉంటాయో తెలియని వాడికి, ఆ కుయుక్తులు కుతంత్రాలు కుచేష్టలు తెలియని వాడికి, అది పుట్టుకతోటే తల్లి కడుపులో ఉంది బయటకు వచ్చినప్పుడే వాడికి అసలు అది మామూలుగా వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో తెలియని వాడికి ఓ రామ ఓ శ్రీరామ వాడికి జపమేళ తపమేళ ధ్యానమేళ అన్నాడు. అంటే నీకు శరీరానికి ఏదైనా రోగం ఉంటే ఆ రోగం తొలగించుకోవడానికి నీకు మెడిసిన్ అవసరం. అసలు నీకు దుర్విషయాలు ఎలాగుంటే తెలియనప్పుడు నీకు ధ్యానంతో పని లేదు, జపంతో పని లేదు, ప్రార్థనతో పని లేదు. అలాంటి పుట్టుకతోటే పవిత్రుడిగా పుట్టినప్పుడు వాడికి సాధనతో పని లేదు. రమణాచార్యుడు చెప్తున్నాడు, అందరూ సాధనలు చేస్తూ ఉంటున్నారు, అందరూ సాధన చేసేవాళ్ళే, కానీ ఈ సాధన చేసి ఈ నేనెవడో విచారణ చేసేవారు ఎవరో కనిపించటం లేదు. ఏ నేనైతే శరీరం మరణించిన తర్వాత నువ్వు ప్రయాణం చేస్తుందో, ఏ నేను నువ్వు వైకుంఠానికో కైలాసానికో తీసుకెళ్లి వెళ్ళాలనుకుంటున్నావు, ఆ నేల నుంచి విడుదల పొందటమే మోక్షం అన్న సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంది అన్నాడు రమణాచార్యుడు. ఏ జీవుడిని అయితే శరీరం మరణించిన తర్వాత వాడిని వైకుంఠానికి పంపుతాను అనుకుంటున్నావు, ఆ జీవుల్లోంచి విడుదల పొందటమే మోక్షం. మోక్షం అంటే విడుదల. ఈ శరీరం నుంచి విడుదల పొందడానికి నువ్వు సాధన చేయక్కర్లేదు. ఈ శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు, అక్కడ కాలిస్తే బూడిచ్చేస్తారు, కప్పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిదవుతుంది. ఏ పని మీద ఈ శరీరం భూమి మీదకి వచ్చిందో ఆ పని పూర్తయిందో వెంటనే శరీరం దానంతరదే మరణిస్తుంది. శరీరం మరణించడానికి సాధన చేయక్కర్లేదు. నువ్వు ఈ శరీరంతో ఏదైతే తాదాత్మ్యం పొందుతుందో ఆ నేను నుంచి విడుదల పొందటం మోక్షం. ఆ నేను నుంచి విడుదల పొందటానికి నువ్వు చేసే సాధనలు జపాలు తపాలు కూడా. శరీరంలోంచి విడుదల పొందడం కోసం నువ్వు సాధన చేయక్కర్లేదు. ఈ శరీరగతమైన నేను, ఈ దేహగతమైన లేనిలోంచి విడుదల పొందటానికే నువ్వు సాధన చెయ్యాలి. ఇక ఇది అరుణాచలేశ్వరుడితో బ్రహ్మ మహర్షి గారు చెబుతున్నారు, ఓ అరుణాచలేశ్వరుడా, ఈ దేహము భౌతికమైన అగ్నికి ఆహుతి అవ్వకముందే, ఈ ముక్కులో దారి బయటికి వెళ్ళకముందే, అరుణాచలేశ్వరుడు నీ జ్ఞానాగ్నిని పంపించి నా జీవలక్షణాలన్నింటినీ కాల్చి బూడిచ్చేసి నీ స్వరూపాన్ని నాకు ప్రసాదించారు ఆచరిస్తాడా. ఎప్పుడు ఎప్పుడో కాదు, నా శరీరం కుళ్ళిపోయిన తర్వాత కాదు, నా శరీరం కాలి బూడిదైపోయే కాదు, లేదా కప్పెడితే మట్టి అయిపోయిన తర్వాత కాదు, ఈ శరీరం మట్టి అవ్వకముందే నీ జ్ఞానాగ్ని పంపించారు ఆచరిస్తాడా. నీ జ్ఞానాగ్ని పంపించి నా అజ్ఞానాన్ని కాల్చి బూడిచ్చేయారు ఆచరిస్తాడా. అదే రామకృష్ణుడు చెప్తూ ఉండేవాడు, ఒక చేత్తోడు దేవుణ్ణి పట్టుకో, ఒక చేత్తోటి ఇంట్లో పని చేసుకో అని. అప్పుడు నీకు ఈ లోకయాత్ర బాగానే అయిపోతుంది. నువ్వు ఒక చేత్తో దేవుని పట్టుకుని, ఆల్రెడీ నువ్వు దేవుణ్ణి పట్టుకునే ఉన్నావు, ఓ చేత్తో నువ్వు పని చేసుకుంటున్నావు, నీకు లోకయాత్ర బాగా అయిపోతుంది. ఆ పని కొంతకాలం ఇలా చేయగా చేయక నువ్వు పని విడిచిపెట్టడం కాదు, పని నేను విడిచిపెట్టేస్తున్నప్పుడు రెండు చేతులు తోడుకోవడం దేవుణ్ణి పట్టుకోవచ్చు. పనిని మనం విడిచిపెట్టకూడదు, పనే మనల్ని విడిచిపెట్టాలి. ఒక బలవంతాన్ని మనం పని విడిచిపెట్టేస్తే రాబోయే జన్మలో ఏ పని అయితే మనం విడిచిపెట్టాము ఆ పని మనల్ని తరువుకు వస్తుంది, మనల్ని వెంటాడుతుంది. ఒక కామన మేనకి భక్తి పేరు మీద, జ్ఞానం పేరు మీద, యోగం పేరు మీద కామన మేనకి ఎప్పుడు దూరం కాకూడదు. ఇప్పుడు మనకి ఏదో చిన్న పదం వస్తే కామన మేనకు దూరం అయిపోతున్నాం. కృష్ణుడు కానీ, రాముడు కానీ, రామకృష్ణుడు కానీ, స్వామీజీ కానీ ఎప్పుడు కూడా కామన మేనని మర్చిపోలేదు, కామన మేనకు దూరం కాలేదు. తెలియటం తెలియకపోవటమే తేడా. అంటే ఇప్పుడు రమణ మహర్షి గారికి ఏం కొమ్మలు రాలేదు, రామకృష్ణుడు కొమ్మలు రాలేదు, వాళ్ళ హృదయంలో ఉన్న వస్తే ఏమిటో వాళ్ళకి తెలుసు. అందుకే వాడి జ్ఞానం మన హృదయంలో అయ్యే వస్తువు మన హృదయంలో కూడా ఉంది, లేకపోలేదు. మన హృదయంలో ఉన్నదేంటో మనకు తెలియటం లేదు, అంచేత మనల్ని దుఃఖం వెంటాడుతుంది. వాళ్ళ హృదయంలో ఉన్నదేంటో వాళ్ళు తెలుసుకున్నారు, అంచేత వాళ్ళకి సుఖమే వాళ్ళకి స్వరూపంగా వ్యక్తమైంది. ప్రపంచంలో ఏ వస్తువులోనే సుఖం లేదు, ఉందని మనకు అనిపిస్తుంది, అదే మాయా. ఆ వస్తువు పొందిన తర్వాత అనిపిస్తుంది అందులో సుఖం లేదన్న సంగతి మనకు అప్పుడు తెలుస్తుంది. మనకి చిన్న కారు కొనుక్కుంటే అందులో ఎంతో సుఖంగా ఉండొచ్చో మనకు అనిపిస్తుంది. ఆ చిన్న కారు కొనుక్కున్నాక 4 రోజులు అందులో తిరిగాక తెలుస్తుంది అందులో కూడా ఏం సుఖం లేదని. మనకి ఏ వస్తువు అయితే లేదో అది సంపాదించేస్తే అందులో సుఖపడబోతుంది మనకు అనిపిస్తుంది. అదే మాయ. ఇదే వేదంలో చెప్పాడు. ఒక్కచోట సుఖం ఉంది, అది నీలోనే ఉంది, ఆత్మలో ఉంది, చైతన్యంలో ఉంది. సుఖం ప్రపంచంలో ఏ పదార్థంలో కానీ ఏ వస్తువులు కానీ సుఖం అనేది లేని లేదు కానీ ఉందని నీకు అనిపిస్తూ ఉంటుంది. ఆ వస్తువు నువ్వు సంపాదించాక తెలుస్తుంది అందులో కూడా సుఖం లేదన్న సంగతి నీకు. మనం బాగుపడినా మన స్నేహితులే కారణం, మనం పాడైపోయినా స్నేహితులే కారణం. మనం పుస్తకాన్ని ఎన్నుకునేటప్పుడు, సహవాసాలు చేసేటప్పుడు, పుస్తకాలు చదివేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చదివే పుస్తకాలు మంచివి ఉండాలి, మనం చేసే స్నేహాలు మంచివి ఉండాలి. మనం చేసే స్నేహాల వల్ల, మనం చదివే పుస్తకాల వల్ల మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏ పుస్తకం చదవటంలో మనం ఎన్లైటన్ అవుతాము, ఎవరితోటి స్నేహాలు చేస్తే మనం బాగుపడతాము, భౌతికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తాము, ఆ స్నేహాల విషయంలో, చదివే పుస్తకాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో మనం బహు జాగ్రత్తగా మెరగాలి. నీ హృదయంలో ఉన్న సత్య వస్తువు నీకు తెలిసే వరకు బాహ్యంగా ఉన్న సత్పురుషుడు సహవాసాన్ని విడిచిపెట్టొద్దని అడ రమణ మహర్షి. నీ హృదయంలో ఉన్న ఆ చావుదైన వస్తువు, ఆ సత్య వస్తువు, ఆ జ్ఞాన వస్తువు నీకు తెలియబడే వరకు బాహ్యంగా ఉన్న సత్పురుషులతోటి సహవాసం వదలకు. ఇంకేదంటే వాళ్ళు బాహ్యంగా ఉన్న సత్పురుషులు ఏం చేస్తారంటే నీ హృదయంలో ఉన్న సత్య వస్తువును తెలుసుకోవడానికి సహకరిస్తారు. వాడు సత్పురుషుడు అంటే నీవు మానవ జన్మ రావటం, ఆరోగ్యం కలిగి ఉండటం, అవతా మంచి సత్పురుషులతోటి సహవాసాలు దొరకటం, ఆ జ్ఞానాన్ని సంపాదించాలనే కాంక్ష కలగటం. ఆ జ్ఞానాన్ని సంపాదించాలనే కాంక్ష కలిగినప్పటికీ ఉనికి ఆ జ్ఞానాన్ని పెద్దలు చెబుతాంటే, మహాత్ములు చెబుతాంటే, శాస్త్రం చెబుతాంటే, విషయం గ్రహించి ఆ విషయాన్ని గ్రహించి ఆ సూక్ష్మ బుద్ధిని సటిల్ ఇంటలెక్ట్ నీకు కలగటం. ఆ సటిల్ ఇంటలెక్ట్ నీకు కలిగినప్పటికీ సాధన చేసి దానికోసమే జీవించి అవసరమైతే దానికోసమే మరణించి, టు బీ ఆర్ నాట్ టు బీ అని షేక్స్పియర్ చెప్పినట్టు ఉండటం, ఊడిపోవటం, ఆ సత్యం కోసం జీవించటం, అవసరమైతే సత్యాన్ని తెలుసుకోని ప్రయత్నంలో మరణించటం. ఆ రకంగా దానికోసం నువ్వు జీవిస్తూ ఏ వస్తువునైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు ఆ వస్తువు కోసం నీ లైఫ్ అంతా డెడికేట్ చేస్తూ జీవిస్తూ రావాలి. నువ్వు అవకాశాలు నీకు దొరకాలంటే, సౌహృదయం నీకు కావాలంటే, ఆ సత్పురుషుడు స్నేహం నీకు దొరకాలంటే అనేక వేలాది జన్మల్లో, లక్షలాది జన్మల్లో నువ్వు సత్కర్మలు చేస్తేనే కానీ ఇంత వైభవం నీకు రాదు అంటున్నారు ఆచార్య స్వాముల వారు, ప్రథమాచార్యుడు, ది గ్రేట్ ఆచార్య శంకరాచార్య. మనం ఏదైనా ఒక మంచి పని చేసామనుకోండి, లోకం అందరూ సంతోషించాలనుకోవటం అదొక పిచ్చి, అదొక మ్యాడ్నెస్. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే సత్పురుషులు సంతోషిస్తారు కానీ అందరూ సంతోషిస్తారని ఎప్పుడు అనుకోకూడదు. మీరు సత్పురుషుని మటుకు సంతోషిస్తారు ఒక మంచి పని చేస్తే. అందుకే రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, అందుకు నేను చెప్తున్నాను. రమణ అడిగాడు, నువ్వు నేను చిన్నప్పుడు మనం చదువుకున్నాం, రంగని చెప్తున్నాడు, అంటే నువ్వు బాగా సంపాదించుకున్నావు, ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ నువ్వు బాగా సంపాదించుకున్నావు, నువ్వు సంపాదించుకున్న దాంతో నేను సంపాదించుకోలేదు, అంటే నువ్వు సంపాదించుకున్న దాంట్లో నాకు వాటా పంచిపెట్టు అన్నాడు. ఆ స్పిరిచువల్ ప్రాపర్టీలో నువ్వు బాగా సంపాదించుకున్నావు, ఇద్దరం ఎల్కేజీ యూకేజీ ఇద్దరం చదువుకున్నావు, ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయిపోయావు, నేను ఇంకా ఆ స్టేటస్ని అందుకోలేదు, ఆ మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదు, అంటే నేను కష్టపడి నేను సంపాదించుకోలేకపోతున్నాను, అంటే నీ ప్రాపర్టీలో నువ్వు సంపాదించుకున్న దాంట్లో నాకు షేర్ చేయి, నాకు కొంచెం వాటా పంచిపెట్టమని రమణ మహర్షి గారిని రంగని అడిగాడు. ఆ చిన్ననాటి స్నేహితుడు, బాల్య స్నేహితుడు. అప్పుడు మహర్షి గారు రంగంతో, ఓ రంగన్ నేను సంపాదించుకున్న సంపాదనలో నువ్వు మాత్రం, నువ్వు ఒక్కడే మాత్రమే వాటాదారుడు కాదు. వాడు ఏ కులానికి చెందినా, ఏ జాతికి చెందినా, ఏ మతానికి చెందినా, ప్రపంచంలో వాడు ఎక్కడున్న వాడిలో సహృదయం ఉంటే ప్రపంచంలో సహృదయమైన వాళ్ళందరూ కూడా నా సంపదలో వాటాదారులు, నా సంపాదనలో వాటాదారు నువ్వు ఒక్కడు మాత్రమే కాదు, ప్రపంచంలో సహృదయంతో ఉండాలా. కానీ వాడు ఏ కులానికి చెందినా, వాడు ఏ జాతికి చెందినా, వాడు ఏ మతానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, వాడికి సహృదయం ఉండాలి. వాడు క్వాలిఫికేషన్ అదే, వాడి క్వాలిఫికేషన్ సహృదయం అనే క్వాలిఫికేషన్ ఒకటే ఉండాలి వాడికి. మిగతా మెటీరియల్ క్వాలిఫికేషన్స్ వాడికి ఏమి లేకపోయినా ఆ సహృదయం అనే క్వాలిఫికేషన్ ఒక్కటే కనుక ఉంటే నా సంపాదనలో వాడు వాటాదారుడే, నా సంపాదన పొందటానికి కూడా అర్హుడే, వాడు యోగ్యుడే అన్నాడు రమణాచార్యుడు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, అక్షర మణ మాలలో, అడుగకిచ్చడు నీదు అకళంకమగు కీర్తి హాని చేయక బ్రోహము అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నిన్ను ప్రత్యేకంగా ఏమీ అడగక్కర్లేదు. అరుణాచలేశ్వరుడు ఏంటంటే ఎవరికి ఏది కావాలో అది అడగకుండా ఇస్తాడనేటువంటి కీర్తి నీకుంది. నా చేత అడిగించుకుని కానీ ఇవ్వకపోతే నీ కీర్తికే హానికరం, అది నీ కీర్తికే భంగము, నీ గౌరవానికే భంగము, నీ స్టేటస్కే భంగము అన్నాడు. అంటే అరుణాచలేశ్వరులో గుణం ఉండటండి, అడిగిన వాడికి అడిగిందే ఇస్తాడటవాడు, అడగనవాడికి అన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడటండి. అంటే మోక్షం ఎవరికి వస్తుందంటే రెండు రకాలు ఉన్నాయి భక్తులు, ఒకటి కారణ భక్తి, రెండు అకారణ భక్తి. అంటే భగవంతుడు మనం ఏదైనా కోరికతోటి మనం ప్రార్థిస్తుంటే వాడు భక్తుడే, ఆ కోరికను ఫుల్ఫిల్ చేస్తాడు. కానీ మనం ఏదైనా కోరికను పెట్టి భగవంతుని మనం ధ్యానం చేస్తాం అనుకున్న ఆ కోరిక నెరవేరుస్తాడు. ఈ జన్మలోను రాబోయే జన్మలోను తప్పనిసరిగా మనకు ఫుల్ఫిల్ చేస్తాడు ఆ కోరికని, ఆ కోరికను మనకు నెరవేరుస్తాడు. కానీ దేవుని అనుగ్రహం ఆ కోరిక మాత్రమే పరిమితం అయిపోతుంది. అయితే మనం ఏమి అడగం అనుకోండి, అన్ని ఇచ్చి మోక్షాన్ని కూడా ఇస్తాడు. అది మనకి ఏది కావాలో మనకు తెలుసు, కానీ దేవునికి తెలియదని మనం అనుకుంటాం. ఇది మన అజ్ఞానం యొక్క లక్షణం. మనకి ఎప్పుడు కావాలో, ఏది కావాలో, ఎప్పుడు ఏది చెయ్యాలో భగవంతుడికి తెలుసు, అప్పుడు చేస్తూ ఉంటాడు. మనకి అడిగినప్పుడు చేయకపోవచ్చు, కారణం అంటే మనం ఏది ఇష్టం లేక కాదు. మనకు అర్హత కలిగినప్పుడే మనకు అది చేస్తాడు. స్వామీజీ అనేవారు, వీ ఓన్లీ గెట్ వాట్ వీ డిజర్వ్ అని. శ్రీకృష్ణుడి గీతలో ఒక మాట చెప్పాడు భగవంతుడు. వాసుదేవ స్వామి వారు ఏమని చెప్పాడంటే గీతలో, నీలో ఏదైనా లోపాలు ఉన్నప్పటికీ, నీలో ఏదైనా పొరపాట్లు ఉన్నప్పటికీ, నువ్వు కనుక భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి విశ్వాసం కనుక నీకు స్థిరంగా కనుక ఉంటే, భగవంతుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని అనుమానించేవాడు, సందేహించేవాడి కంటే నువ్వు తొందరగా బాగుపడతావని చెప్పాడు. వాడికి అన్ని మంచి గుణాలు ఉన్నాయనుకోండి, భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడా లేడా అనేవాడికంటే, ఏదైనా పొరపాటు నీడో ఉన్నప్పటికీ భగవంతుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం కనుక ఉంటే, ఆ విశ్వాసమే నేను ఉద్ధరిస్తుంది, ఆ విశ్వాసమే నీలో ఉన్న లోపాలన్నిటి కూడా కాల్చేసి నేను ఉద్ధరిస్తుంది. అయితే విశ్వాసం చాలా ప్రధానం. అయితే నన్ను విశ్వసించు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కాదు మనం భగవంతుడు లేడు అని జీవిస్తాం అనుకోండి, తీరా శరీరం చనిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు మనం చేసేదేంటి చెప్పండి? ఇప్పుడు లేడు ఉన్నాడు అని అనుకుంటూ నిజంగా లేడు అనుకుంటా ఉంటాం అనుకోండి, మాట వరుసగా లేడని అనుకుంటాం అనుకోండి, భగవంతుడు లేడనుకుని ఇక్కడ జీవిస్తాం అనుకోండి, ఈ లోకంలో తీరా చచ్చిపోయిన తర్వాత తీరా ఉంటాడు అనుకోండి, అప్పుడు మన గతి ఏమిటి? మీరు ఆలోచించండి, భగవంతుడు లేడనే జీవిద్దాం ఇక్కడ, కొన్ని తీరా ఉంటాడు, తీరా మరణించిన తర్వాత ఉంటాడు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అది ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు అనుకునే మనం జీవించడం మంచిది. దేవుడు లేడని జీవించడం కంటే దేవుడు ఉన్నాడు అనుకుని జీవించడం మంచిదే. ఆ సజీవమైన విశ్వాసం మనకి అవసరం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ ఒక్కమేమంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, సత్యం అనేది కాంప్లికేటెడ్గా లేదు. సత్యం అనేది ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది. మన బ్రెయిన్ కాంప్లికేటెడ్గా ఉంది, మన బ్రెయిన్ కాంప్లికేటెడ్గా ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా ఇటుకంటే ఏమనుకుంటున్నాం మనం. మన బ్రెయిన్ కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి దేవుడు కూడా కాంప్లికేటెడ్గా ఉంటాడేమని అనుకుంటున్నాం మన బ్రెయిన్ బట్టి. కానీ దేవుడు అనేవాడు కాంప్లికేటెడ్గా లేడు, సింపుల్గా ఉన్నాడు, నేకెడ్గా ఉన్నాడు. కానీ మనం కూడా సింపుల్గా జీవిస్తే దేవుడు తెలియబడతాడు. మనం సర్వసాధారణంగా ఏంటంటే ఆర్టిఫిషియల్గా జీవిస్తాం, సమాజంలోనే న్యాచురల్గా ఉండడం, నార్మల్గా ఉండడం, మన ఇంట్లోనే న్యాచురల్గా ఉండడం, నార్మల్గా ఉండడం. ఇతరుల కంటే మనం గొప్పవాళ్ళు అనుకోకూడదు, ఇతరుల కంటే మనం తక్కువ వాళ్ళు అనుకోకూడదు, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. మనస్సును బాహ్యముఖం చేసిన వాడు చేసేవాడు గురువు కాదు, వాడు రాక్షసుడు అన్నాడు రమణ మహర్షి. నీ మనస్సును అంతర్ముఖం చేసేవాడు నీ గురువు. నీ మనస్సును అంతర్ముఖం చేయకుండా బాహ్యముఖం చే, అక్కడ అదే ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ పసుపు రాలుతుంది, ఇక్కడ కుంకుమ రాలుతుంది, నీ మనస్సును బాహ్యముఖం చేసేవాడు వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. నీ మనస్సును అంతర్ముఖం చేసేవాడు గురువు, నీ మనస్సును బాహ్యముఖం చేసేవాడు రాక్షసుడు. అయితే మనం సింపుల్గా జీవించాలి, నార్మల్గా జీవించాలి. రమణ మహర్షి గారు చెప్పారు, మీ చుట్టాలు ఇంటికాడ మీరు ఎలా ఉంటున్నారో అలా ఉండకండి, మీ ఇంటికాడ మీరు ఎలా ఉంటున్నారో అలా ఉండండి, మీకు జ్ఞానం వచ్చేస్తున్నారు. సినిమా మెడ్రాసులు అక్కడ చేస్తారు, ఆ సినిమా వచ్చి హైదరాబాద్కి ఆడతారు, ఆడితే ఇంకా మార్చడానికి ఏమి ఉండదు ఆ సినిమా. ఇక్కడ తీయటం ఎక్కడ మెడ్రాసులో చేస్తారో ఆడతారు, ఇక్కడ ఆడిన తర్వాత ఇక్కడ సినిమా ఆడతారో అయిపోతుంది అది. అలాగే మన సినిమాలన్నీ తల్లి కడుపులో ఉండగా తీసేస్తారు, మన శరీరానికి సంబంధించిన సినిమా తల్లి కడుపులో ఉండగా తీసేస్తారు. ఆ సినిమా తీసేసి సినిమా ప్లే చేయటం కోసం, బొమ్మలు ఆడటం కోసం ఈ భూమి మీదకి వస్తాం మనం. ఈ భూమి మీద ఆడి ఈ బొమ్మలు, ఈ భూమి అనే తెర మీద, ఈ ఎర్త్ అనే తెర మీద ఈ బొమ్మలు ఆడతాయి. ఆడి ఏం చేస్తాయంటే, ఆ ఎంతకాలం అయితే మన పాత్ర ఉందో అంతకాలం ఆడి తర్వాత తెరమరుగు అయిపోతుంది. అయితే ఏది జరగవలసి ఉందో అదే జరుగుతుంది కదా, జరగవలసినది జరుగుతుంది కదా. మరి ఈ సాధనలు, ఈ యోగాలు, ఈ తంత్రాలు, ఈ చక్రాలు, ఈ మంత్రాలు ఏంటి కాని, అది ప్రశ్న. ఇక్కడ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, బీయింగే కానీ బికమింగ్ సాధ్యమా అని వారు అడిగిన ప్రశ్న, వెరీ నైస్ క్వశ్చన్. ఐ వెల్కమ్ ఇట్. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే దేహం దాని కోర్సును బట్టి అది వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే నీకు ఒక్క ఫ్రీడమ్ ఉంది, బాడీకి సంబంధించినంత వరకు ఆ పని అలా జరిగిపోతూ ఉంటుంది. బాడీకి సంబంధించినంత వరకు ఆ పని జరిగిపోతుంది, నీ శరీరం ద్వారా ఏది జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది. కానీ నీ సాధన ఎందుకంటే దానితోటి తాదాత్యం పొందకుండా ఉండడం కోసం. ఉదాహరణకు ఒకడు మంగళవాడు వేషం వేశాడు కొన్ని సినిమాలో, వాణ్ణి మనం బయటకు వచ్చాక మంగళవాడు అంటే ఏం బాధపడ్డాడు కదా, వేషం అని తెలుస్తూ ఉంటుంది వాడికి. ఒకడు రాజు వేషం వేస్తాడు, ఆ రాజు వేషం కూడా నిజమే, మీరు రాజుగారంటే వాడు నేను రాజు అని అనుకోడు వాడు, ఇంకేది వేషం అని వాడికి తెలుస్తాను ఉంటుంది. బాడీ దాని కోర్సు ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే సాధన యొక్క ప్రయోజనం ఉందా లేదంటే ఉంది. అంటే బాడీతోటి బాడీ దాని కోర్సు ప్రకారం దాన్ని తీసుకుంటూ దాని ప్రవాహంలో అది ప్రారంభాన్ని బట్టి అది వెళ్ళిపోతూ ఉంటే దానితోటి తాదాత్యం పొందకుండా ఉండటం సాధన యొక్క ప్రయోజనం. స్వామీజీ నేను ఇక్కడ కూర్చున్నాను, స్వామీజీని విమర్శిస్తారు నన్ను విమర్శిస్తారు అనుకున్న మాట వరుసకి, విమర్శ సమానమే, నన్ను ఆయన ఎంత విమర్శించారు నన్ను ఎంత విమర్శించారు, అది నా మా ఇద్దరు బాడీలో ఉన్న ప్రారంభాన్ని బట్టి ఆయనకి విమర్శ వచ్చింది నాకు విమర్శ వచ్చింది. అయితే ఆయనకి సాధన బలం ఉంటే ఆయనకి రియాక్షన్ తక్కువగా ఉంటుంది, నాకు సాధన బలం కనుక తక్కువ ఉంటే నాకు రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ తిట్లు సమానమే, ఆ విమర్శలు సమానమే, అది మనం ఎక్కడైతే ఏ మాట పడవలసి ఉంటుందో అది పడుతూ ఉంటాం. కానీ సాధన ఏం చేస్తుందంటే రియాక్ట్ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. అక్కడ ఆ రియాక్ట్ అవ్వకుండా చూస్తూ, ఎప్పుడైతే సాధన రియాక్ట్ అవ్వకుండా చూస్తూ ఉంటుందో అది బికమింగ్కి సహకరిస్తూ ఉంటుంది. లోపల ఇన్నర్ సైడ్ ఇన్నర్ సైడ్ అది బికమింగ్కి సహకరిస్తూ ఉంటుంది. దేహం నువ్వు ఏ రోజున మరణించాలో, ఏ రోజు నువ్వు ఎక్కడ ఉండాలో, ఆ దేహం యొక్క ప్రారంభం ప్రకారం దేహం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దాని తాంతో దేహంతో దేహం చేసే పనితోటి నువ్వు తాదాత్యం పొందాలా పొందకూడదా అనేది అక్కడ నీ స్వేచ్ఛ ఉంది. అక్కడ మటుకు నీకు ఫ్రీడమ్ ఉంది. అందుకే సత్పురుషుడు సహవాసం అక్కడ నీకు ఉపయోగపడుతుంది. అదే దేహం మట్టికి అప్పుడు కూడా నీ దేహం ప్రారంభం ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ దేహంతో నీకు తాదాత్మ్యం పొందితే ఎక్కువ దుఃఖం వస్తుంది నీకు. అది దేహంతో నువ్వు సాధన చేసి దేహంతో తాదాత్మ్యం తొలగించుకుంటుంటే దుఃఖం నీకు తక్కువ వస్తుంది, తాదాత్మ్యం ఉంటే ఎక్కువ వస్తుంది, నీ ఫీలింగ్ ఎక్కువ హర్ట్ అవుతుంది. ఏ తాదాత్మ్యం ఉంటే, తాదాత్మ్యం లేకపోతే ఇతరులు నిన్ను విమర్శించిన ఫీలింగ్ ఏం హర్ట్ అవ్వదు. అది సాధన యొక్క ప్రయోజనం. సాధనకి ప్రయోజనం ఉంది. సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే నీ దేహంతో తాదాత్మ్యం పొందటం పొందకపోవటం. దేహంతో కనుక నువ్వు తాదాత్మ్యం పొందుతంటే ప్రారంభం యొక్క వేగం అంతా నువ్వు అనిపించవలసిందే. సాధన చేసి నువ్వు దేహంలో ఉంటే, సాధన చేసి దేహంతో కనుక నువ్వు తాదాత్మ్యం పొందకుండా ఉంటే, నువ్వు దేహంతో ఐడెంటిఫై అవ్వక నువ్వు ఉంటే ఆ ప్రారంభ ఫలం, ఆ ప్రారంభ బలం నీకేం దుఃఖం తీసుకురాదు. నీకు నీ దేహం మటుకి ప్రారంభం పట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నీకు సాధనా బలం కనుక ఉంటే ఆ దేహంతో తాదాత్మ్యం నీకు తగ్గుతూ ఉంటుంది, రియాక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. యాక్షన్ ఉంటుంది కానీ రియాక్షన్, దేహంతో ఎప్పుడైతే నీకు తాదాత్మ్యం తగ్గిందో అప్పుడు నీకు యాక్షన్ ఉంటుంది కానీ రియాక్షన్ ఉండదు. ఎప్పుడైతే నీకు రియాక్షన్ తగ్గిందో అప్పుడు బికమింగ్ అవటానికి కూడా నీకు అవకాశం ఉంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, ఓ